మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము. దేవుని కుమారుడు యేసుక్రీస్తు గురించిన సువార్త ఆరంభం. యెషయా ప్రవక్త రాసిన గ్రంథంలో ఇలా ఉంది: ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను, అతడు నీ మార్గం సిద్ధపరుస్తాడు. ప్రభు మార్గం సిద్ధం చేయండి, ఆయన దారులు తిన్నగా చేయండి అని అరణ్యంలో ఒకడి కేక వినిపిస్తూ ఉంది. యోహాను వచ్చినప్పుడు అరణ్య ప్రాంతంలో బాప్తిసం ఇస్తూ పాపక్షమాపణ కోసం పశ్చాత్తాపానికి సూచనగా ఉన్న బాప్తిసం గురించి ప్రకటించాడు. యూదయ ప్రాంతం యెరూషలేము పట్టణం వారంతా యోహాను దగ్గరికి వెళ్లి తమ పాపాలు ఒప్పుకుని యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందారు. యోహాను ఒంటె వెంట్రుకలతో చేసిన బట్టలు వేసుకుని నడుముకు తోలు నడికట్టు కట్టుకునేవాడు. అడవి తేనె మిడతలు అతని ఆహారం. యోహాను, నాకంటే శక్తిగలవాడు నా తరువాత వస్తున్నాడు, నేను వంగి ఆయన చెప్పులు విప్పడానికి కూడా తగను అని ప్రకటించాడు. నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇచ్చాను గాని ఆయన మీకు దేవుని పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు అన్నాడు. యోహాను ఇలా ప్రకటిస్తున్న రోజుల్లో గలలియ ప్రాంతంలోని నజరేతు నుండి యేసు వచ్చి యోహాను చేత యొర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు. యేసు నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశము చీలి దేవుని ఆత్మ పావురం రూపంలో తన మీదికి దిగి రావడం చూశాడు. అప్పుడు ఆకాశము నుండి ఒక స్వరం ఇలా వినిపించింది: నీవు నా ప్రియ కుమారుడివి, నీ విషయం నాకెంతో ఆనందం. వెంటనే దేవుని ఆత్మ ఆయనను అరణ్య ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. ఆయన అక్కడ 40 రోజులుండి సైతాను చేత పరీక్షలకు గురయ్యాడు. అడవి మృగాల మధ్య జీవించాడు. దేవుని దూతలు ఆయనకు సపర్యలు చేశారు. యోహానును చెరసాలలో వేసిన తర్వాత యేసు గలిలయ ప్రాంతానికి వచ్చి దేవుని రాజ్య సువార్తను బోధిస్తూ, కాలం సమీపించింది, దేవుని రాజ్యం దగ్గర పడింది, పశ్చాత్తాపపడి సువార్తను నమ్మండి అని ప్రకటించాడు. ఆయన గలిలయ సరస్సు ఒడ్డున నడుస్తూ ఉండగా జాలరులైన సీమోను, అతని సోదరుడు ఆంద్రియా సరస్సులో వలవేయడం చూశాడు. యేసు, నాతో రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను అని వారితో అన్నాడు. వారు వెంటనే వలలను వదిలిపెట్టి ఆయన వెంట వెళ్లారు. ఆయన ఇంకా కొంత దూరం వెళ్లి జబదీయు కుమారుడు యాకోబును, అతని సోదరుడు యోహానును చూశాడు. వారు పడవలో ఉండి వారి వలలు బాగు చేసుకుంటున్నారు. వారిని చూసిన వెంటనే తన వెంట రమ్మని యేసు వారిని పిలిచాడు. వారు తమ తండ్రి జబదయాని పడవలో పనివారి దగ్గర విడిచిపెట్టి యేసు వెంట వచ్చారు. తరువాత వారందరూ కపెర్నహోము అనే పట్టణంలో విశ్రాంతి దినాన ఆయన యూదుల సమాజ మందిరంలోకి వెళ్లి వారికి బోధించాడు. ధర్మశాస్త్ర పండితుల్లాగా కాకుండా అధికారం కలిగిన వాడిలాగా వారికి బోధించడం చూసి వారంతా ఆయన ఉపదేశానికి ఆశ్చర్యపడ్డారు. అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజ మందిరంలో ఉన్నాడు. వాడు నజరేతు వాడైన యేసు, మాతో నీకేం పని, మమ్మల్ని నాశనం చెయ్యడానికి వచ్చావా, నీవెవరివో నాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడివి అని కేకలు వేశాడు. యేసు దురాత్మను గద్దిస్తూ, మాట్లాడకు, ఇతన్ని వదిలి వెళ్ళు అన్నాడు. ఆ దయ్యం అతన్ని గిజగిజలాడించి పెద్దగా కేకలు పెట్టి అతనిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది. ప్రజలంతా ఆశ్చర్యపోయారు. వారు, ఇదేమిటి, అధికారపూర్వకమైన ఈ కొత్త ఉపదేశం, ఈయన దయ్యాలను కూడా ఆజ్ఞాపిస్తున్నాడు, అవి కూడా ఈయన మాటకు లొంగుతున్నాయి అని తమలో తాము చర్చించుకున్నారు. ఆయన్ని గూర్చిన సమాచారం గలిలయ ప్రాంతమంతా త్వరగా వ్యాపించింది. సమాజ మందిరం నుండి బయటికి వచ్చిన వెంటనే వారు సీమోను ఆంద్రేయుల ఇంట్లో ప్రవేశించారు. యాకోబు యోహాను కూడా వారితో ఉన్నారు. సీమోను అత్త జ్వరంతో మంచం పట్టి ఉంది. వెంటనే వారు ఆమె గురించి ఆయనతో చెప్పారు. ఆయన ఆమె దగ్గరికి వచ్చి ఆమె చెయ్యి పట్టుకుని లేవనెత్తిన వెంటనే జ్వరం ఆమెను వదిలిపోయి ఆమె అందరికీ సపర్యలు చేయసాగింది. సాయంకాలం సూర్యుడు అస్తమించిన తరువాత ప్రజలు రోగులను, దయ్యాలు పట్టిన వారిని ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. ఆ పట్టణమంతా ఆ ఇంటి దగ్గర గుమిగూడారు. రకరకాల రోగాలతో ఉన్నవారిని యేసు బాగుచేశాడు. ఎన్నో దయ్యాలను వెళ్లగొట్టాడు. తాను ఎవరో ఆ దయ్యాలకు తెలుసు గనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు. ఇంకా తెల్లవారకముందే యేసు లేచి ఆ పట్టణం బయట ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థనలో గడిపాడు. సీమోను అతనితో ఉన్నవారు యేసును వెదకడానికి వెళ్ళారు. ఆయన కనబడినప్పుడు అందరూ నీ కోసం వెతుకుతున్నారు అని ఆయనతో అన్నారు. ఆయన వారితో, చుట్టుపక్కల గ్రామాలకు వెళ్దాం, పదండి, అక్కడ కూడా నేను ప్రకటించాలి, నేను ఈ లోకానికి వచ్చింది అందుకే అన్నాడు. ఆయన గలిలయ ప్రాంతమంతటా తిరుగుతూ యూదుల సమాజ మందిరాల్లో బోధిస్తూ దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు. ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ముందు మోకరిల్లి, నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు అని ఆయనను బతిమాలాడు. యేసు అతనిపై జాలిపడి తన చెయ్యి చాపి అతన్ని తాకి, నిన్ను బాగు చేయడం నాకిష్టమే, స్వస్థత పొందు అన్నాడు. వెంటనే కుష్ఠరోగం అతన్ని వదిలిపోయింది, అతడు శుద్ధి అయ్యాడు. ఆయన అతన్ని పంపివేస్తూ, ఈ విషయం ఎవరితో చెప్పవద్దు సుమా అని అతన్ని హెచ్చరించి, నువ్వు శుద్ధుడువైనట్టు యాజకునికి కనిపించి మోషే ఆజ్ఞాపించిన ప్రకారం అర్పణలు అర్పించు అన్నాడు. కాని అతడు వెళ్ళి అందరికీ ఈ విషయం చాటించసాగాడు. ఆ కారణంగా యేసు ఆ పట్టణాల్లో బహిరంగంగా వెళ్ళలేక బయట నిర్జన ప్రదేశాల్లో ఉండిపోవలసి వచ్చింది. అందువలన వివిధ ప్రాంతాల నుండి ప్రజలే ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము. యేసు ఆ ప్రాంతం విడిచి యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ తరువాత యొర్దాను నది అవతలికి ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. మళ్ళీ ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన దగ్గరికి వచ్చారు. ఎప్పటిలాగే యేసు వారికి ఉపదేశం చేశాడు. కొందరు పరిసయ్యులు ఆయనను పరీక్షించే ఉద్దేశముతో, ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం ధర్మమేనా అని అడిగారు. యేసు, మోషే మీకు ఏమని ఆజ్ఞాపించాడు అని అడిగాడు. వారు, విడాకుల పత్రం రాసిచ్చి భార్యతో తెగదెంపులు చేసుకోవడానికి మోషే అనుమతి ఇచ్చాడు అన్నారు. యేసు, మీరు దేవునికి లోబడని వారు కాబట్టి మోషే ఆ విధంగా ఆదేశించాడు. కాని సృష్టి ఆరంభం నుండి దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించాడు. అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యతో కలిసి జీవిస్తాడు. వారిద్దరూ ఐక్యమై ఒకే శరీరంగా మారిపోతారు. కాబట్టి అప్పటినుంచి వారు ఇద్దరు కాకుండా ఒకరిలా జీవిస్తారు. కాబట్టి దేవుడు కలిపిన వారిని ఏ మనిషి వేరు చేయకూడదు అని వారితో చెప్పాడు. అందరూ ఇంట్లోకి వచ్చాక శిష్యులు యేసును ఈ సంగతి గురించి వివరంగా చెప్పమని కోరారు. యేసు, తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని పెళ్లి చేసుకున్నవాడు తన భార్యకు వ్యతిరేకంగా వ్యభిచారం చేస్తున్నట్టే, అదేవిధంగా తన భర్తకు విడాకులిచ్చి మరొక పురుషుణ్ణి పెళ్లి చేసుకున్న స్త్రీని వ్యభిచారిణిగా పరిగణించాలి అని వారితో అన్నాడు. యేసు తమ చిన్న బిడ్డలను తాకాలని కొంతమంది వారిని తీసుకువచ్చారు. గాని శిష్యులు వారిని అడ్డుకున్నారు. ఇది చూసి యేసుకు చాలా బాధ కలిగింది. ఆయన శిష్యులతో, చిన్న బిడ్డలను నా దగ్గరికి రానివ్వండి, వారిని ఆపకండి, దేవుని రాజ్యం చిన్నపిల్లల్లాంటి వారిదే, మీతో ఖచ్చితంగా చెప్పేదేమంటే చిన్నపిల్లల్లాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించిన వారు అందులో ఎన్నడూ ప్రవేశించరు అన్నాడు. ఆయన ఆ చిన్నపిల్లలను దగ్గరికి పిలిచి వారిపై చేతులుంచి వారిని దీవించాడు. ఆయన బయలుదేరుతుండగా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు మోకరిల్లి, మంచి బోధకుడా, శాశ్వత జీవానికి వారసుణ్ణి కావడానికి నేనేం చెయ్యాలి అని ఆయనను అడిగాడు. యేసు, నేను మంచివాడినని ఎందుకు అంటున్నావు? దేవుడు తప్ప మంచివాడు ఎవరూ లేరు. దేవుని ఆజ్ఞలు నీకు తెలుసు కదా, వ్యభిచారం చెయ్యకూడదు, హత్య చెయ్యకూడదు, దొంగతనం చెయ్యకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, మోసం చెయ్యకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి అన్నాడు. అతడు ఆయనతో, బోధక, నా చిన్నతనము నుండి నేను వీటిని పాటిస్తున్నాను అని అన్నాడు. యేసు అతన్ని చూస్తూ అతనిపై ప్రేమాభావం కలిగి ఇలా అన్నాడు, నీకు ఒకటి తక్కువగా ఉంది, వెళ్ళి నీకున్నదంతా అమ్మి పేదవాళ్లకు ఇవ్వు, అప్పుడు పరలోకములో నీకు సంపద దొరుకుతుంది, ఆ తరువాత వచ్చి నన్ను అనుసరించు అని అన్నాడు. అతడు గొప్ప సంపన్నుడు గనక యేసు చెప్పిన ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకుని దుఃఖంతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు. యేసు చుట్టూ చూసి తన శిష్యులతో, ధనికుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం అని అన్నాడు. ఆయన మాటలకు శిష్యులు ఎంతో ఆశ్చర్యపడ్డారు. యేసు మళ్ళీ, పిల్లలారా, దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం. ధనికుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కన్నా ఒంటె సూది రంధ్రం ద్వారా వెళ్లడం సులభం అన్నాడు. ఇది విని శిష్యులు ఇంకా ఆశ్చర్యపడ్డారు. వారు, అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు అంటూ తమలో తాము మాట్లాడుకున్నారు. యేసు వారి వైపు చూసి, మనుషులకు ఇది అసాధ్యమే గాని దేవునికి కాదు, దేవునికి అన్నీ సాధ్యమే అన్నాడు. పేతురు ఆయనతో, ఇదిగో మేము అన్నిటినీ విడిచిపెట్టి నిన్ను అనుసరించాం గదా అన్నాడు. అందుకు యేసు, మీతో ఖచ్చితంగా చెప్పేదేమంటే, నా కోసం సువార్త కోసం తన ఇంటిని, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్ళను, తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, ఆస్తులను వదిలిపెట్టిన వాడు ఇప్పుడు ఈ లోకంలో హింసలతో బాటు ఇల్లు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తల్లులు, పిల్లలు, ఆస్తులు, రానున్న లోకంలో శాశ్వత జీవం పొందుతాడు. కాని మొదటివారు చాలామంది చివరివారు అవుతారు, చివరివారు చాలామంది మొదటివారు అవుతారు అన్నాడు. యేసు, ఆయనతో ఉన్నవారంతా యెరూషలేము బయలుదేరారు. యేసు అందరికన్నా ముందు నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులకు ఆశ్చర్యం కలిగింది. ఆయనను అనుసరిస్తున్న ఇతరులు భయపడ్డారు. యేసు మళ్ళీ తన శిష్యులను పక్కకు పిలిచి తనకు జరగబోయే వాటిని గురించి వారికి చెప్పాడు. ఆయన, వినండి, మనం యెరూషలేము వెళ్తున్నాం. అక్కడ మనుష్య కుమారుణ్ణి ప్రధాన యాజకులకు, ధర్మశాస్త్ర పండితులకు అప్పగిస్తారు. వారు ఆయనకు మరణశిక్ష విధించి యూదేతర ప్రజలకు అప్పగిస్తారు. వారు ఆయనను హేళన చేసి ఆయన మీద ఉమ్మి వేస్తారు, కొరడాదెబ్బలు కొడతారు, ఆ తరువాత చంపేస్తారు. మూడవ రోజున ఆయన మళ్లీ సజీవంగా లేస్తాడు అని వారితో చెప్పాడు. జబదయ కుమారుడు యాకోబు, యోహాను ఆయన దగ్గరికి వచ్చి, బోధక, మేము అడిగింది మాకు అనుగ్రహిస్తావా అని అడిగారు. ఆయన, నేనేం చెయ్యాలని మీరు కోరుతున్నారు అని ప్రశ్నించాడు. వారు, నీవు మహిమలో మాలో ఒకరిని నీ కుడి చేతి వైపు, మరొకరిని ఎడమ చేతి వైపు కూర్చోబెట్టుకో అన్నారు. యేసు, మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియదు. నేను తాగిన దాన్ని మీరు తాగగలరా? నేను పొందే బాప్తిసం మీరు పొందగలరా అని అడిగాడు. వారు పొందగలం అని జవాబు చెప్పారు. యేసు వారితో, నేను తాగిన దాన్ని మీరు తాగుతారు, నేను పొందిన బాప్తిసం మీరు పొందుతారు, కాని నా కుడివైపు, నా ఎడమవైపు కూర్చోడానికి అనుమతించేది నేను కాదు. ఆ స్థానాలు ఎవరి కోసం సిద్ధం చేసి ఉన్నాయో వారికే అవి దొరుకుతాయి అన్నాడు. ఇది విని మిగతా 10 మందికి యాకోబు, యోహానుల మీద కోపం వచ్చింది. అయితే యేసు వారిని దగ్గరికి పిలిచి వారితో ఇలా అన్నాడు, అన్యజనులు అధికారులు ప్రజల మీద తమ ఆధిపత్యాన్ని చూపడానికి ప్రయత్నిస్తారు, వారిలో ప్రముఖులు వారిపై అధికారం చెలాయిస్తారు. మీరు అలా ఉండకూడదు. మీలో ప్రముఖుడు కావాలనుకునేవాడు సేవకుడై ఉండాలి, మీలో మొదటివాడు కావాలని కోరేవాడు అందరికీ దాసుడై ఉండాలి. ఎందుకంటే మనిషి కుమారుడు సేవ చేయించుకోవడానికి రాలేదు, సేవ చేయడానికి, అందరి పక్షాన తన ప్రాణాన్ని వెలగా దారపోయడానికి వచ్చాడు. ఆ తరువాత వారు యెరికో చేరుకున్నారు. యేసు, ఆయన శిష్యులు, వారితో ఉన్న జనసమూహం ఆ పట్టణాన్ని వదిలి బయలుదేరారు. తీమయి కుమారుడు బర్తిమయి అనే ఒక గుడ్డివాడు దారి పక్కన కూర్చుని ఉన్నాడు. అతడు భిక్షగాడు. ఆ గుడ్డివాడు వస్తున్నది నజరేయుడని యేసు అని తెలుసుకుని, యేసు, దావీదు కుమారా, నా మీద దయచూపు అని కేకలు పెట్టసాగాడు. చాలామంది అతన్ని గద్దించి ఊరుకోమన్నారు. కాని ఆ గుడ్డివాడు, దావీదు కుమారా, నా మీద దయచూపు అని ఇంకా పెద్దగా కేకలు వేశాడు. యేసు ఆగి, అతన్ని పిలవండి అన్నాడు. ప్రజలు ఆ గుడ్డివానితో, ధైర్యంగా ఉండు, లే, ఆయన నిన్ను పిలుస్తున్నాడు అన్నారు. ఆ గుడ్డివాడు తాను కప్పుకున్న పైబట్టను అవతల పారవేసి గబాలున లేచి యేసు దగ్గరికి వెళ్ళాడు. యేసు, ఏం కావాలి అని అడిగాడు. ఆ గుడ్డివాడు, రబ్బీ, నాకు మళ్లీ చూపు ప్రసాదించు అని వేడుకున్నాడు. యేసు, నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది, ఇక వెళ్ళు అన్నాడు. వెంటనే అతనికి చూపు వచ్చింది. అతడు యేసును అనుసరిస్తూ ఆయనతో వెళ్ళాడు. మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము. వారు యెరూషలేము పట్టణాన్ని సమీపించారు. ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియ అనే గ్రామాలు చేరుకున్నారు. అప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి ఇలా అన్నాడు, మీ ముందున్న గ్రామానికి వెళ్ళండి. దానిలో ప్రవేశించగానే కట్టి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడుతుంది. ఇంతవరకు దానిమీద ఎవరూ ఎన్నడూ స్వారీ చెయ్యలేదు. దాన్ని విప్పి తోలుకురండి. అలా ఎందుకు చేస్తున్నారని మిమ్మల్ని ఎవరైనా అడిగితే, ఇది ప్రభువుకు అవసరం అనండి. వెంటనే అతడు దాన్ని పంపిస్తాడు. శిష్యులు వెళ్లి ఒక ఇంటి ముందు వీధిలో ఒక గాడిద పిల్ల ఉండడం చూసి దాన్ని విప్పుతుండగా అక్కడ ఉన్న కొందరు వారితో, మీరెందుకు గాడిద పిల్లను విప్పుతున్నారు అని అడిగారు. శిష్యులు యేసు చెప్పమన్నట్టే వారికి చెప్పారు. వెంటనే ఆ మనుష్యులు వారిని వెళ్లనిచ్చారు. వారు ఆ గాడిద పిల్లను యేసు దగ్గరికి తీసుకువచ్చి తమ వస్త్రాలను దానిమీద పరిచారు. ఆయన ఆ గాడిద పిల్ల మీద కూర్చున్నాడు. చాలా మంది ప్రజలు తమ వస్త్రాలు దారి పొడువునా పరిచారు. ఇంకొందరు చెట్ల కొమ్మలను నరికి దారిన పరిచారు. ముందు వెనక నడుస్తున్న వారు కేకలు వేస్తూ, జయం! ప్రభువు పేరిట వచ్చేవాడు ధన్యుడు. రానున్న మన తండ్రి దావీదు రాజ్యం ధన్యం. సర్వోన్నతమైన స్థలాల్లో జయం అని బిగ్గరగా కేకలు వేశారు. యేసు యెరూషలేము పట్టణ దేవాలయంలోకి ప్రవేశించాడు. చుట్టూ ఉన్న అన్నిటినీ చూశాడు. అప్పటికే పొద్దుపోవడం వల్ల ఆయన తన 12 మంది శిష్యులతో కలిసి బేతనీకి వెళ్ళాడు. మరుసటి రోజు బేతనీ నుండి వస్తుండగా ఆయనకు ఆకలి వేసింది. కొంత దూరంలో ఆకులున్న అంజూరి చెట్టు ఆయనకు కనిపించింది. ఆ చెట్టుకు పండ్లు ఉన్నాయేమో అని చూడటానికి దగ్గరికి వెళ్ళాడు. కాని అది పండ్లు కాసే కాలం కానందువల్ల ఆకులు తప్ప పండ్లు కనిపించలేదు. ఆయన ఆ చెట్టుతో, ఇక నుండి ఎన్నడూ ఎవ్వరూ నీ పండ్లు తినరు అన్నాడు. ఆయన పలికినది శిష్యులు విన్నారు. వారు యెరూషలేము వచ్చినప్పుడు యేసు దేవాలయంలో ప్రవేశించి వ్యాపారం చేస్తున్న వారిని తరిమివేయడం ప్రారంభించాడు. డబ్బు మార్చే వ్యాపారులు, బల్లలు, పావురాలు అమ్ముతున్న వారి పీటలు పడదోశాడు. దేవాలయం గుండా ఎవ్వరూ సరుకులు మోసుకుపోకుండా చేశాడు. ఆయన వారికి బోధిస్తూ, నా ఆలయం అన్ని జాతులకు ప్రార్థనా ఆలయం అంటారు అని రాసి లేదా? కాని మీరు దాన్ని దోపిడీ దొంగల గుహగా చేశారు అన్నాడు. ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు ఆ మాట విని ఆయనను ఎలా చంపాలా అని ఆలోచించారు. గాని అక్కడ ఉన్న ప్రజలంతా యేసు బోధకు ఆశ్చర్యచకితులై ఉండడం వల్ల ఆయనకు భయపడ్డారు. సాయంకాలమైనప్పుడు ఆయన, ఆయన శిష్యులు పట్టణం విడిచి వెళ్లిపోయారు. తరువాత రోజు ఉదయం వారు ఆ దారిని నడుస్తూ ఉంటే అంజూరు చెట్టు వేరులతో సహా ఎండిపోయి ఉండడం గమనించారు. అప్పుడు పేతురుకు యేసు మాటలు జ్ఞాపకం వచ్చి ఆయనతో, రబ్బీ, నీవు శపించిన అంజూరు చెట్టు ఎండిపోయింది అన్నాడు. అందుకు యేసు వారితో ఇలా అన్నాడు, దేవుని మీద విశ్వాసం ఉంచండి. మీతో ఖచ్చితంగా చెప్పేదేమంటే, ఎవరైనా సరే ఈ కొండతో నీవు లేచి సముద్రంలో పడిపో అని చెప్పి హృదయములో అనుమానించకుండా తాను చెప్పినది జరుగుతుందని నమ్మితే అది అతనికి జరిగి తీరుతుంది. అందుచేత నేను చెప్పేది ఏమంటే, మీరు ప్రార్థించేటప్పుడు ఏది అడిగినా అది మీకు దొరుకుతుందని నమ్మండి. అప్పుడు అవన్నీ మీకు లభిస్తాయి. అంతేకాక మీరు నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా మీకు ఎవరితోనైనా విరోధముంటే అతన్ని క్షమించండి. అప్పుడు పరలోకములో ఉన్న మీ తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు. యేసు, ఆయన శిష్యులు యెరూషలేము చేరుకున్నారు. ఆయన దేవాలయంలో నడుస్తూ ఉండగా ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు, పెద్దలు ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో, నీవు ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నావు? ఈ పనులు చేయడానికి అధికారం నీకెవరిచ్చారు అని అడిగారు. యేసు, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. అప్పుడు నేను ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుండా, మనుషుల నుండా? చెప్పండి అన్నాడు. వారు ఆ విషయాన్ని గురించి తమలో తాము ఈ విధంగా చర్చించుకున్నారు. మనం పరలోకము నుండి అని అంటే, ఇతడు అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదు అంటాడు. మనుషుల నుండి అంటే ప్రజలకు మన మీద కోపం వస్తుంది అనుకున్నారు. ఎందుకంటే యోహాను నిజంగా ఒక ప్రవక్త అని అందరూ నమ్మేవారు. కనుక వారు మాకు తెలియదు అని జవాబు చెప్పారు. యేసు, అలాగైతే ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో అది మీకు చెప్పను అన్నాడు. మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయము. ఆ తరువాత ఆయన వారితో ఉదాహరణలతో మాట్లాడసాగాడు. ఒకడు ద్రాక్ష తోట వేసి చుట్టూ గోడ కట్టాడు. ద్రాక్ష పళ్ళు తొక్కడానికి గానిగ తొట్టి కట్టించి అక్కడే ఒక కావలి గోపురం కూడా కట్టించాడు. ఆ తరువాత ఆ ద్రాక్ష తోటను రైతులకు కౌలుకిచ్చి ప్రయాణమై దూరదేశానికి వెళ్ళాడు. పంటకాలం వచ్చినప్పుడు ఆ ద్రాక్ష పండ్లలో తనకు రావలసిన భాగం తీసుకురమ్మని ఒక సేవకుణ్ణి వారి దగ్గరికి పంపాడు. అయితే ఆ రైతులు ఆ సేవకుణ్ణి పట్టుకుని కొట్టి వట్టి చేతులతో పంపివేశారు. అతడు మళ్లీ ఇంకొక సేవకుణ్ణి పంపాడు. వారు అతన్ని తలపై గాయపరిచి అవమానించి పంపివేశారు. అతడు ఇంకొక సేవకుణ్ణి కూడా పంపాడు. వారు అతన్ని చంపేశారు. అతడింకా చాలా మందిని పంపాడు. కాని ఆ రైతులు వారిలో కొందరిని కొట్టి ఇంకొందరిని చంపారు. వారి దగ్గరికి పంపడానికి ఇక తన ప్రియకుమారుడు ఒక్కడే మిగిలాడు. వారు తన కుమారుని గౌరవిస్తారనుకుని చివరిగా అతడు తన కుమారుణ్ణి పంపాడు. కాని ఆ కౌలుదారులు, ఇతడే వారసుడు, ఇతన్ని చంపుదాం, అప్పుడు వారసత్వం మనది అవుతుంది అని తమలో తాము మాట్లాడుకున్నారు. వారు అతన్ని పట్టుకుని చంపి ఆ ద్రాక్ష తోట అవతల పారవేశారు. అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమాని ఏం చేస్తాడు? వచ్చి ఆ రైతులను చంపి ఆ ద్రాక్ష తోటను ఇతరులకు కౌలికిస్తాడు. మీరు ఈ లేఖనం చదవలేదా? ఇల్లు కట్టేవారు పనికిరాదని పారవేసిన రాయి తలరాయిగా మారింది. అది ప్రభువు మూలంగా జరిగింది. ఇది మా దృష్టిలో అద్భుతంగా ఉంది. ఈ ఉపమానం తమ గురించే చెప్పాడని వారు గ్రహించారు. కనుక ఆయనను బంధించాలని చూశారు, కాని ప్రజల గుంపును చూసి జంకారు. అందువల్ల ఆయనను వదిలి వెళ్ళిపోయారు. యేసును ఆయన మాటల్లోనే పట్టుకోవాలని వారు పరిసయ్యుల హేరోదీయుల అనుచరులు కొందరిని ఆయన దగ్గరికి పంపారు. వారు వచ్చి ఇలా అన్నారు, బోధకా, నీవు నిజం మాట్లాడేవాడివని మాకు తెలుసు, ఎవరినీ లెక్క చెయ్యవని మాకు తెలుసు. నీవు మనుషులను పక్షపాతంతో చూడకుండా సత్యమార్గాన్ని ఉన్నది ఉన్నట్టు బోధిస్తావు. సీజరు చక్రవర్తికి పన్నులు కట్టడం న్యాయమా కాదా? మనం పన్నులు కట్టాలా మానాలా అని అడిగారు. అయితే యేసుకు వారి కుయుక్తి తెలిసి వారితో, నన్నెందుకు పరీక్షిస్తున్నారు? ఒక దేనారం తీసుకురండి అన్నాడు. వారు ఒక నాణాన్ని తీసుకువచ్చారు. దీని మీద ఎవరి బొమ్మ ఉంది, ఎవరి శాసనం ఉంది అని ఆయన అడిగాడు. వారాయనతో, సీజరుది అన్నారు. అప్పుడు యేసు వారితో, సీజరుకు చెందింది సీజరుకు ఇవ్వండి, దేవునికి చెందింది దేవునికి ఇవ్వండి అన్నాడు. ఆయన సమాధానం విని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పుడు చనిపోయిన వారు తిరిగి బతకరు అని బోధించే సద్దుకయ్యులు కొందరు ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు ఒక ప్రశ్న వేశారు, బోధక, ఒకడి సోదరుడు చనిపోతే ఆ చనిపోయిన సోదరుని భార్యను అతడి సోదరుడు పెళ్లి చేసుకుని చనిపోయిన సోదరునికి సంతానం కలిగేలా చెయ్యాలని మోషే మన కోసం ధర్మశాస్త్రంలో రాశాడు. ఏడుగురు అన్నదమ్ములున్నారు. మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకుని సంతానం లేకుండా చనిపోయాడు. రెండవవాడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు, అతడు కూడా సంతానం లేకుండా చనిపోయాడు. మూడవవాడికి కూడా అలాగే జరిగింది. ఆ ఏడుగురు ఆమెను పెళ్లి చేసుకుని సంతానం లేకుండా చనిపోయారు. చివరికి ఆ స్త్రీ కూడా చనిపోయింది. చనిపోయిన వారు తిరిగి బ్రతికినప్పుడు ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది? ఆమెను ఆ ఏడుగురు పెళ్లి చేసుకున్నారు కదా అని అడిగారు. యేసు వారికి జవాబిస్తూ, మీకు లేఖనాలు దేవుని శక్తి తెలియవు గనుక పొరబడుతున్నారు. చనిపోయిన వారు తిరిగి బ్రతికిన తరువాత వివాహం చేసుకోరు. వారు పరలోకములో ఉన్న దేవదూతుల్లా ఉంటారు. ఇక చనిపోయిన వారు బ్రతకడం విషయమైతే మోషే తాను రాసిన గ్రంథములో పదను గురించిన భాగం రాసినప్పుడు దేవుడతనితో, నేను అబ్రహాముకు దేవుణ్ణి, ఇస్సాకుకు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి అని అతనితో చెప్పాడు. తాను వారికి దేవుణ్ణి అని అన్నప్పుడు ఆయన చనిపోయిన వారి దేవుడు కాదు, బ్రతికి ఉన్నవారికి మాత్రమే దేవుడు. మీరు చాలా పొరబడుతున్నారు అన్నాడు. ధర్మశాస్త్ర పండితుల్లో ఒకడు వచ్చి వారి వాదన విన్నాడు. యేసు చక్కని సమాధానం చెప్పాడని గ్రహించి, ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని ఆయనను అడిగాడు. అప్పుడు యేసు, ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైనది ఇది, ఇశ్రాయేలు ప్రజలారా వినండి, ప్రభువైన మన దేవుడు ఆ ప్రభువు ఒక్కడే, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. ఇది ప్రధాన ఆజ్ఞ. రెండవది, నిన్ను నీవెంతగా ప్రేమించుకుంటావో నీ పొరుగువాన్ని అంతగా ప్రేమించాలి. వీటికి మించిన ఆజ్ఞ మరొకటి లేదు అని జవాబిచ్చాడు. ఆ ధర్మశాస్త్ర పండితుడు, అయ్యా, మీరు బాగా చెప్పారు, దేవుడొక్కడే అని, ఆయన తప్ప వేరే దేవుడు లేడని మీరు చెప్పింది నిజమే. పూర్ణ హృదయంతో, పూర్ణ బుద్ధితో, పూర్ణ బలముతో ఆయనను ప్రేమించడం మనలను మనం ప్రేమించుకున్నట్టే. మన పొరుగువాన్ని ప్రేమించడం అన్ని హోమాల కన్నా బలుల కన్నా ముఖ్యం అన్నాడు. అతడు వివేకంగా జవాబు చెప్పాడని యేసు గ్రహించి అతనితో, నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు అన్నాడు. ఆ తరువాత ఆయనను ప్రశ్నలు అడగడానికి ఎవ్వరికీ ధైర్యం లేకపోయింది. యేసు దేవాలయంలో ఉపదేశం చేస్తూ, క్రీస్తు దావీదు కుమారుడని ధర్మశాస్త్ర పండితులు ఎలా అంటున్నారు? దావీదు తానే పరిశుద్ధాత్మ మూలంగా మాట్లాడుతూ, ప్రభు నా ప్రభుతో పలికిన వాక్కు, నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచే వరకు నా కుడి పక్కన కూర్చో అన్నాడు. దావీదు స్వయంగా ఆయనను ప్రభువు అని పిలిచాడు కదా. అలాంటప్పుడు క్రీస్తు అతనికి కుమారుడు ఎలా అవుతాడు అన్నాడు. అక్కడున్న ప్రజలు ఎంతో సంతోషంతో ఆయన మాటలు విన్నారు. ఆయన ఇంకా ఎన్నో విషయాలు బోధిస్తూ ఈ విధంగా అన్నాడు, ధర్మశాస్త్ర పండితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారు పొడవాటి దుస్తులు ధరించి సంత వీధుల్లో తిరుగుతూ ప్రజలు తమకు నమస్కరించాలని కోరుతూ సమాజ మందిరాల్లో అగ్రస్థానాలను, విందుల్లో గౌరవప్రదమైన స్థానాలు కోరుకుంటారు. వారు విధవరాల ఇళ్లను దోచుకుంటూ పైకి మాత్రం నటనగా గంటల తరబడి ప్రార్థనలు చేస్తారు. అలాంటి వారిని దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు. యేసు దేవాలయంలో కానుకలు వేసే పెట్టెలో మనుషులు డబ్బు వేయడం గమనిస్తూ ఉన్నాడు. ధనవంతులు చాలా మంది పెద్ద మొత్తాలను ఆ పెట్టెలో వేశారు. అప్పుడు ఒక పేద వితంతువు వచ్చి 2 నాణాలు ఆ పెట్టెలో వేసింది. ఆయన తన శిష్యులను దగ్గరికి పిలిచి, నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద వితంతువు ఎక్కువ వేసింది. మిగతా వారు తాము దాచుకున్న ధనంలో కొంత మాత్రమే వేశారు, కాని ఈమె పేదదైనా తన దగ్గర ఉన్నదంతా వేసింది అన్నాడు. మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయము. యేసు దేవాలయంలో నుండి వస్తూ ఉండగా ఆయన శిష్యుల్లో ఒకడు, బోధక, ఈ రాళ్ళు కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూసావా అన్నాడు. యేసు అతనితో, ఈ గొప్ప కట్టడాలు చూస్తున్నావు కదా, రాయి మీద రాయి నిలవకుండా ఈ రాళ్లన్నీ కూలిపోతాయి అన్నాడు. యేసు దేవాలయానికి ఎదురుగా ఉన్న ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రియ ఏకాంతముగా ఆయనను ఇలా అడిగారు, ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇవి జరగడానికి ముందు సూచన ఏమైనా కనబడుతుందా? యేసు వారితో, మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయకుండా, తప్పుదోవ పట్టించకుండా జాగ్రత్త పడండి. చాలామంది నా పేరుతో వచ్చి నేనే ఆయనను అంటూ చాలామందిని మోసం చేస్తారు. మీరు యుద్ధాలు గురించిన వార్తలు, వదంతులు విన్నప్పుడు ఆందోళన చెందకండి. అవి తప్పక సంభవిస్తాయి, కాని అంతం అప్పుడే రాదు. జనం మీదికి జనం, దేశం మీదికి దేశం లేస్తాయి. అనేక ప్రాంతాల్లో భూకంపాలు, కరువులు వస్తాయి. ఇవి ప్రసవించే ముందు కలిగే నొప్పుల్లాంటివి మాత్రమే. మీరు జాగ్రత్తగా ఉండండి. కొందరు మిమ్మల్ని చట్టసభలకు అప్పగిస్తారు. సమాజ మందిరాల్లో మీరు దెబ్బలు తినవలసి వస్తుంది. నా కారణంగా మీరు అధికారుల ముందు, రాజుల ముందు నిలబడి సాక్ష్యం చెప్పవలసి వస్తుంది. అంతానికి ముందు అన్ని జాతులకు సువార్త ప్రకటించడం జరగాలి. వారు మిమ్మల్ని పట్టుకుని తీర్పుకు అప్పగించేటప్పుడు మీరు ఏమి మాట్లాడాలో అని కంగారు పడకండి. ఏమి మాట్లాడాలో ముందుగా ఆలోచన చేసుకోవద్దు. ఆ గడియలో మీకేది ఇయ్యబడుతుందో అదే చెప్పండి. ఎందుకంటే ఆ సమయంలో మాట్లాడేది మీరు కాదు, పరిశుద్ధాత్మ. సోదరుడు తన సోదరుడికి ద్రోహం చేసి చావుకు అప్పగిస్తారు. అదేవిధంగా తండ్రి తన కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తాడు. పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా లేచి వారిని మరణానికి అప్పగిస్తారు. నా కారణంగా అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు, కాని చివరి వరకు సహించిన వారిని దేవుడు రక్షిస్తాడు. వినాశకారి అయిన హేయ వస్తువు నిలబడకూడని స్థలములో నిలబడడం మీరు చూసినప్పుడు ఇది చదివేవాడు గ్రహిస్తాడు గాక. యూదయాలో ఉన్నవారు కొండల్లోకి పారిపోవాలి, మిద్దె మీద ఉన్నవారు కిందికి దిగి ఇళ్లల్లోకి వెళ్లడం గాని తమ వస్తువులు తెచ్చుకోవడం గాని చెయ్యకూడదు. పొలాల్లో ఉన్నవారు పైవస్త్రం తెచ్చుకోవడానికి వెనక్కి రాకూడదు. గర్భవతులకు, బాలింతలకు ఆ రోజుల్లో ఎంతో కష్టం. ఈ సంభవం చలికాలంలో జరగకుండా ఉండాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన రోజు నుండి ఈనాటి వరకు ఎన్నడూ రాని కష్టాలు ఆ రోజుల్లో వస్తాయి. అవి ఇక ముందు రావు కూడా. దేవుడు ఆ రోజుల సంఖ్య తక్కువ చేయకపోతే శరీరం ఉన్న ఎవ్వరూ తప్పించుకోలేరు. కాని తాను ఎన్నుకున్న ప్రజల కోసం ఆయన ఆ రోజులను తక్కువ చేస్తాడు. ఆ రోజుల్లో ఎవరైనా మీతో, ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, ఇదిగో అక్కడ ఉన్నాడు అంటే నమ్మకండి. కపట క్రీస్తులు, కపట ప్రవక్తులు వస్తారు. అద్భుతాలు, మహత్కార్యాలు ప్రదర్శించి దేవుడు ఎన్నుకున్న వారిని కూడా మోసగించి తప్పుదారి పట్టిస్తారు. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు అన్ని విషయాలు ముందే చెబుతున్నాను. ఆ కష్టకాలం గడిచిన తరువాతి రోజుల్లో సూర్యుడు చీకటైపోతాడు, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి, ఆకాశంలో ఉన్న శక్తులన్నీ కదిలిపోతాయి. అప్పుడు మనిషి కుమారుడు గొప్ప శక్తితో, ప్రభావంతో మేఘాల మీద రావడం మనుషులు చూస్తారు. అప్పుడాయన భూమి నలువైపుల నుండి, ఆకాశం నలువైపుల దాకా తన దూతలను పంపి ఆయన ఎన్నుకున్న ప్రజలను పోగు చేయిస్తాడు. అంజూరు చెట్టును చూసి ఈ ఉపమానం నేర్చుకోండి. దాని కొమ్మలు చిగురించడం చూసి వసంతకాలం వస్తున్నదని మీరు గ్రహిస్తారు. అదేవిధంగా ఈ సంగతులు జరగడం మీరు చూసినప్పుడు ఆయన దగ్గరలోనే ఉన్నాడని, త్వరలో రాబోతున్నాడని తెలుసుకోండి. నేను ఖచ్చితంగా చెప్పేదేమంటే, ఈ తరం వారు బతికి ఉండగానే ఇవన్నీ జరుగుతాయి. ఆకాశం, భూమి గతించిపోతాయి, కాని నా మాటలు ఎన్నటికీ గతించవు. అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడు వస్తుందో పరలోకములోని దేవదూతులకు గాని, కుమారుడికి గాని మరెవ్వరికీ తెలియదు. తండ్రికి మాత్రమే తెలుసు. జాగ్రత్తగా ఉండండి, సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఆ సమయం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. ఇది తన ఇల్లు విడిచి వేరే దేశం వెళ్లిన ఒక మనిషిలాగా ఉంటుంది. అతడు తన సేవకులకు అధికారం ఇచ్చి ఒక్కొక్కడికి ఒక్కొక్క పని అప్పగించి ద్వారం దగ్గర ఉన్నవాడికి మెలకువగా ఉండమని చెప్పాడు. కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే ఇంటి యజమాని ఎప్పుడు తిరిగి వస్తాడో మీకు తెలియదు. సాయంత్రం వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, కోడి కూసే వేళ వస్తాడో, సూర్యోదయం వేళ వస్తాడో మీకు తెలియదు. ఆయన హఠాత్తుగా వచ్చి మీరు నిద్రపోతూ ఉండడం చూస్తాడేమో. జాగ్రత్త, నేను మీకు చెబుతున్నది అందరికీ చెబుతున్నాను, మెలకువగా ఉండండి. మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయము. 2 రోజులు తరువాత పస్కా పండగ, పొంగని రొట్టెల పండగ రాబోతున్నాయి. ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు యేసును రహస్యంగా బంధించి చంపాలని కుట్రలు పన్నుతున్నారు. అయితే ప్రజల్లో అల్లరి జరగవచ్చు అని భయపడి పండగ సమయంలో వద్దు అని చెప్పుకున్నారు. ఆ సమయంలో యేసు బేతనీలో కుష్ఠరోగి సీమోను ఇంట్లో భోజనానికి కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఒక స్త్రీ అగరు చెట్ల నుండి చేసిన స్వచ్ఛమైన ప్రశస్తమైన అత్తరను ఒక చెలువురాతి సీసాలో తన వెంట తెచ్చింది. ఆమె ఆ సీసా పగలగొట్టి ఆ అత్తరును యేసు తలమీద పోసింది. అయితే ఇది చూసి అక్కడ ఉన్న కొందరు కోపం తెచ్చుకున్నారు. వారు, అత్తరు ఇలా వృధా చేయడం ఎందుకు? ఈ అత్తరు అమ్మి ఉంటే 300 దేనారాల కంటే ఎక్కువే వచ్చేవి. ఆ డబ్బు పేదవాళ్లకు ఇచ్చి ఉండవలసింది అని తమలో తాము చెప్పుకుని ఆ స్త్రీని గద్దించారు. అయితే యేసు, ఆమె జోలికి వెళ్ళకండి, ఆమెను ఎందుకు కంగారు పెడుతున్నారు? ఈమె నా విషయంలో శ్రేష్టమైన పనిచేసింది. పేదవారు ఎప్పుడూ మీతో ఉంటారు. మీకు ఇష్టం వచ్చినప్పుడు మీరు వారికి సహాయం చెయ్యవచ్చు, కాని నేను ఎల్లకాలం మీతో ఉండను. ఈమె తాను చెయ్యగలిగింది చేసింది. ఈమె నా శరీరాన్ని భూస్థాపన కోసం ముందుగా అభిషేకించింది. మీతో నేను ఖచ్చితంగా చెప్పేదేమంటే, ఈ లోకమంతటా సువార్త ప్రకటన జరిగే ప్రతి చోట ఈమె చేసినది కూడా జ్ఞాపకం చేసుకుని ప్రశంసిస్తారు అన్నాడు. అది విని వారు చాలా సంతోషించి అతనికి కొంత సొమ్ము ముట్ట చెబుతామని మాట ఇచ్చారు. అప్పటి నుండి యేసును వారికి అప్పగించడానికి తగిన అవకాశం కోసం యూదా ఎదురుచూస్తూ ఉన్నాడు. పొంగని రొట్టెల పండగ మొదటి రోజున పస్కా గొర్రె పిల్లను వధించే రోజు వచ్చినప్పుడు యేసు శిష్యులు, పస్కా విందును ఎక్కడ సిద్ధం చేయమంటావు అని ఆయనను అడిగారు. యేసు తన శిష్యుల్లో ఇద్దరిని పంపుతూ, మీరు ఊళ్ళోకి వెళ్ళండి, నీలకొండ మొస్తున్న ఒక వ్యక్తి మీకు కనిపిస్తాడు, అతని వెంట వెళ్ళండి. అతడు ఏ ఇంట్లో ప్రవేశిస్తే ఆ ఇంటి యజమానితో, నేను నా శిష్యులతో కలిసి పస్కాను తినడానికి విడిది గది ఎక్కడ ఉంది అని బోధకుడు అడుగుతున్నాడు అని చెప్పండి. అతడు పూర్తి సామాగ్రితో సిద్ధంగా ఉన్న విశాలమైన మేడగది మీకు చూపిస్తాడు. మన కోసం అక్కడ పస్కా విందు ఏర్పాటు చేయండి అని ఆదేశించాడు. ఆ శిష్యులు బయలుదేరి నగరంలోకి వెళ్లారు. ఆయన తమతో చెప్పినట్టే అన్నీ జరిగాయి. వారు పస్కా పండగ భోజనం సిద్ధం చేశారు. సాయంకాలమైనప్పుడు యేసు తన 12 మంది శిష్యులతో అక్కడికి వచ్చాడు. వారంతా బల్ల దగ్గర కూర్చుని భోజనం చేస్తుండగా యేసు, మీతో ఖచ్చితంగా చెప్పేదేమంటే, నాతో కలిసి భోజనం చేస్తూ ఉన్న మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అన్నాడు. వారికి దుఃఖం కలిగింది. ఒకరి తరువాత ఒకరు ఆయనతో, నేను కాదు కదా అన్నారు. ఆయన వారితో, అతడు ఈ 12 మందిలో ఒకడు, నాతో కలిసి పాత్రలో చెయ్యి ముంచివాడే. ఎందుకంటే మనిషి కుమారుడు గురించి రాసి ఉన్నట్టే ఆయన చనిపోతాడు గాని ఆయనను శత్రువులకు అప్పగించిన వాడికి శిక్ష తప్పదు. వాడు పుట్టకపోతే బాగుండేది అన్నాడు. వారు భోజనం చేస్తూ ఉండగా యేసు రొట్టె తీసుకుని ఆశీర్వదించి దాన్ని విరిచి వారికిచ్చి, దీన్ని తీసుకుని తినండి, ఇది నా దేహం అన్నాడు. తరువాత ఒక పాత్ర తీసుకుని దేవునికి కృతజ్ఞత చెప్పి వారికి ఇచ్చాడు. ఆ పాత్రలోనిది వారందరూ తాగారు. ఆయన వారితో, ఇది నా రక్తం, అనేకుల కోసం చిందే నిబంధన రక్తం. నేను దేవుని రాజ్యంలో ప్రవేశించి కొత్త ద్రాక్షారసం మళ్లీ తాగే రోజు వరకు ఇక నేను దాన్ని తాగను అని మీతో నిశ్చయముగా చెబుతున్నాను అన్నాడు. అప్పుడు వారు ఒక కీర్తన పాడి ఒలీవల కొండకి వెళ్లారు. అప్పుడు యేసు వారితో, ఈ రాత్రి నా విషయంలో మీరంతా ముఖం చాటేస్తారు, ఎందుకంటే లేఖనాల్లో ఇలా ఉంది, కాపరిని కొడతాను, గొర్రెలు చెదిరిపోతాయి, కాని నేను తిరిగి సజీవంగా లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకి వెళ్తాను అని చెప్పాడు. అయితే పేతురు ఆయనతో, అందరూ అలా చేసినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అన్నాడు. అప్పుడు యేసు, నీతో ఖచ్చితంగా చెప్పేదేమిటంటే, ఈ రాత్రి కోడి 2 సార్లు కుయ్యకముందే నీవు 3 సార్లు నేనెవరో తెలియదని అబద్ధం ఆడతావు అని అతనితో అన్నాడు. నేను నీతో చావవలసి వచ్చినా నువ్వు తెలియదు అనను అని పేతురు గట్టిగా చెప్పాడు. మిగిలిన శిష్యులు కూడా అదే విధంగా అన్నారు. అందరూ గెత్సెమనే అనే చోటికి వెళ్లారు. అక్కడ యేసు తన శిష్యులతో, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి అన్నాడు. అప్పుడాయన పేతురు యాకోబు యోహానులను తన వెంట తీసుకువెళ్ళి తీవ్రమైన దుఃఖంలో నిస్పృహలో మునిగిపోసాగాడు. ఆయన వారితో, ప్రాణం పోయేటంత దుఃఖంలో మునిగి ఉన్నాను, ఇంకా కొంత ముందుకు వెళ్ళి నేల మీద పడి సాధ్యమైతే ఈ సమయం తన నుండి దాటిపోవాలని ప్రార్థన చేశాడు. ఆయన, అబ్బా తండ్రి, నీకు అన్నీ సాధ్యమే, ఈ గిన్నెను నా నుండి తొలగించు, కాని నా ఇష్టం కాదు నీ ఇష్టమే జరగనివ్వు అని ప్రార్థించాడు. ఆయన వచ్చి తన శిష్యులు నిద్రపోతూ ఉండడం చూసి, సీమోను నిద్రపోతున్నావా? ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేకపోయావా? మీరు పరీక్షకు గురి కాకుండా ఉండేలా మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి. ఆత్మ సిద్ధమే కాని శరీరం బలహీనంగా ఉంది అన్నాడు. ఆయన మళ్లీ వెళ్లి ఇంతకు ముందు పలికిన మాటలే పలుకుతూ ప్రార్థించాడు. ఆయన తిరిగి వచ్చి వారు ఇంకా నిద్రపోతూ ఉండడం చూశాడు. వారి కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి. ఆయనకు ఏమి జవాబు చెప్పాలో శిష్యుడికి తోచలేదు. మూడవసారి ఆయన వచ్చి వారితో ఇలా అన్నాడు, మీరింకా నిద్రపోతూ ఉన్నారా? ఇక చాలు, ఆ సమయం వచ్చింది. ఇదిగో చూడండి, మనిషి కుమారుని పాపులు బంధించబోతున్నారు. వెళ్దాం రండి, నన్ను అప్పగించబోతున్నవాడు దగ్గరలోనే ఉన్నాడు. ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే 12 మందిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర పండితులు, పెద్దలు పంపిన పెద్ద గుంపు అతనితో ఉంది. వారి దగ్గర కత్తులు దుడ్డుకర్రలు ఉన్నాయి. ఆయనను అప్పగించేవాడు ముందుగానే వారికి ఒక గుర్తు చెప్పి, నేనెవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, ఆయనను బంధించి తీసుకువెళ్ళండి అన్నాడు. అతడు అక్కడికి చేరిన వెంటనే యేసు దగ్గరికి వచ్చి, రబ్బీ అంటూ ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు వారు యేసు మీద పడి గట్టిగా పట్టుకున్నారు. అక్కడ నిల్చున్న వారిలో ఒకడు తన కత్తి తీసి ప్రధాన యాజకుని సేవకుని కొట్టి అతని చెవి నరికివేశాడు. యేసు వారితో ఇలా అన్నాడు, మీరు కత్తులతో గదలతో వచ్చి బంధించడానికి నేను దోపిడీ దొంగనా? నేను ప్రతిరోజూ దేవాలయంలో ఉపదేశం చేస్తూ మీతో ఉన్నవాడినే కదా, అప్పుడు నన్ను ఎందుకు పట్టుకోలేదు? లేఖనాల్లో రాసి ఉన్నది నెరవేరడం కోసమే ఈ విధంగా జరిగింది. అప్పుడు యేసు శిష్యులందరూ ఆయనను విడిచిపారిపోయారు. ఒక యువకుడు యేసును వెంబడిస్తున్నాడు. అతని శరీరం మీద నారబట్ట తప్ప ఇంకేమీ లేదు. వారు అతనిని కూడా పట్టుకున్నారు, కాని అతడు ఆ నారబట్ట విడిచిపెట్టి నగ్నంగా పారిపోయాడు. వారు యేసుని ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకువెళ్లారు. అక్కడ ముఖ్య యాజకులు, పెద్దలు, ధర్మశాస్త్ర పండితులు అందరూ సమావేశమయ్యారు. పేతురు యేసుకు దూరంగా ఉండి వెంబడిస్తూ ప్రధాన యాజకుని ఇంటి ఆవరణలోకి వచ్చాడు. భటులతో పాటు తాను కూడా కూర్చుని మంట దగ్గర చలికాచుకుంటూ ఉన్నాడు. ముఖ్య యాజకులు, యూదుల మహాసభలోని సభ్యులంతా యేసుకు మరణశిక్ష విధించడానికి తగిన సాక్ష్యం కోసం చూస్తూ ఉన్నారు, గాని అది వారికి దొరకలేదు. చాలామంది యేసుకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పారు, కాని వారి సాక్ష్యాలు ఒకదానితో ఒకటి పొసగలేదు. అప్పుడు కొందరు లేచి ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెబుతూ, ఇతడు మనుషులు కట్టిన ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో మనుషులు కట్టని మరో దేవాలయాన్ని నిర్మిస్తాను అని చెప్పడం మేం విన్నాం అన్నారు. కాని వారి సాక్ష్యం కూడా ఒకరితో ఒకరికి పొసగలేదు. అప్పుడు ప్రధాన యాజకుడు లేచి అందరి సమక్షంలో యేసుతో, నీవేమీ మాట్లాడవేమిటి? వీరు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నారు కదా అని యేసును ప్రశ్నించాడు. కాని యేసు మౌనం వహించాడు. ప్రధాన యాజకుడు, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువా అని మళ్లీ యేసును ప్రశ్నించాడు. అప్పుడు యేసు, నేనే. మనిషి కుమారుడు సర్వశక్తిని కుడివైపును కూర్చుని ఉండడం, పరలోకము నుండి మేఘాలపై రావడం మీరు చూస్తారు అన్నాడు. ప్రధాన యాజకుడు తన బట్టలు చింపుకుని, ఇంకా మనకు సాక్ష్యాలతో ఏం పని? ఇతడు దేవదూషణ చేయడం మీరు విన్నారు కదా, మీరేమంటారు అన్నాడు. ఆయన మరణశిక్షకు తగినవాడని అందరూ తీర్పు చెప్పారు. అప్పుడు కొందరు యేసు మీద ఉమ్మివేసి ఆయన కళ్ళకు గంతలు కట్టి, ఆయనను గుద్ది ఎవరో ప్రవచించు అన్నారు. భటులు కూడా ఆయనను కొట్టారు. పేతురు ఇంటి లోగిట్లో ఉన్నాడు. ప్రధాన యాజకుని పనిపిల్ల అక్కడకు వచ్చింది. పేతురు చలికాచుకుంటూ అక్కడ ఉండడం చూసి, నజరేతు వాడైన యేసుతో నువ్వు కూడా ఉన్నావు గదా అని అతనితో అంది. పేతురు కాదన్నాడు, నేను ఆయనను ఎరగను, నీవేం అంటున్నావో నాకు అర్థం కావడం లేదు అని అన్నాడు. ఆ వెంటనే లేచి ఆవరణలోకి వెళ్ళాడు. వెంటనే కోడి కూసింది. ఆ పనిపిల్ల పేతురుని చూసి చుట్టూ ఉన్న వారితో, ఇతడు వారిలో ఒకడు అంది. పేతురు మళ్లీ కాదన్నాడు. కాసేపటికి పక్కన నిల్చున్నవారు అతనితో, నిజమే, నువ్వు వాళ్లల్లో ఒకడివే, ఎందుకంటే నువ్వు కూడా గలిలయవాడివే కదా అన్నారు. అయితే పేతురు, మీరు మాట్లాడుతున్న మనిషి ఎవరో తెలియదు అంటూ తనను తాను శపించుకోవడం, ఒట్టు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. వెంటనే రెండవసారి కోడి కూసింది. కోడి రెండుసార్లు కూసే ముందే నన్నెరుగునని మూడుసార్లు బొంకుతావు అని యేసు తనతో చెప్పిన మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి. అతడు దుఃఖం ఆపుకోలేక ఏడ్చాడు. యేసును పట్టిస్తానని యూదా ఒప్పందం. మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయము. తెల్లవారుజామున ముఖ్య యాజకులు, పెద్దలు, ధర్మశాస్త్ర పండితులు, యూదుల మహాసభకు చెందిన సభ్యులు కలిసి సమాలోచన చేశారు. తరువాత వారు యేసును బంధించి తీసుకువెళ్లి రోమా గవర్నర్ పిలాతుకు అప్పగించారు. పిలాతు యేసును, నీవు యూదులు రాజవా అని ప్రశ్నించాడు. అందుకు యేసు, నువ్వే అంటున్నావుగా అని అతనికి జవాబిచ్చాడు. ముఖ్య యాజకులు ఆయన మీద చాలా నేరాలు మోపారు. కనుక పిలాతు మరొకసారి ఆయనను ప్రశ్నిస్తూ, వీళ్ళు నీకు వ్యతిరేకంగా ఎన్ని నేరారోపణలు చేస్తున్నారో చూడు, నీవేమీ జవాబు చెప్పవా అన్నాడు. అయినా యేసు మారు పలకలేదు. ఇది చూసి పిలాతుకు చాలా ఆశ్చర్యం వేసింది. పండగ రోజున ప్రజల కోరిక ప్రకారం ఒక ఖైదీని విడుదల చేయడం పిలాతుకు ఆనవాయితీ. బరబ్బా అనే ఒక ఖైదీ హంతకులైన తన తోటి తిరుగుబాటుదారులతో ఖైదులో ఉన్నాడు. జనసమూహం ప్రతి సంవత్సరం విడుదల చేసినట్టే ఆ సంవత్సరం కూడా ఒకరిని విడుదల చేయమని పిలాతును కోరారు. పిలాతు, యూదుల రాజును మీకు విడుదల చేయాలని కోరుతున్నారా అని అన్నాడు. ఎందుకంటే ముఖ్య యాజకులు కేవలం అసూయ చేతనే యేసును తనకు అప్పగించారని అతడు గ్రహించాడు. కాని ముఖ్య యాజకులు యేసుకు బదులుగా బరబ్బాను విడుదల చేయాలని కోరమని ప్రజలను పురికొల్పారు. పిలాతు, అలాగైతే యూదుల రాజు అని పిలిచే ఈ యేసును ఏమి చెయ్యమంటారు అని అడిగాడు. వారు కేకలు వేస్తూ సిలువ వేయండి అన్నారు. పిలాతు, ఎందుకు? అతడు చేసిన నేరమేమిటి అన్నాడు. జనసమూహం సిలువ వేయండి అంటూ ఇంకా ఎక్కువగా కేకలు వేశారు. ఆ జనసమూహాన్ని సంతోషపెట్టాలని పిలాతు వారు అడిగినట్టు బరబ్బాను విడుదల చేసి యేసును కొరడా దెబ్బలు కొట్టించి సిలువ వేయడానికి అప్పగించాడు. సైనికులు యేసును అధికార భవనంలోకి తీసుకువెళ్లి మిగిలిన సైనికులందరినీ అక్కడికి పిలిచారు. వారాయనకు ఊదారంగు బట్టలు తొడిగి ముళ్లతో ఒక కిరీటం అల్లి ఆయన తలపై పెట్టారు. ఆ తరువాత యూదులు రాజా జయం అంటూ ఆయనకు వందనం చేయసాగారు. రెడ్లు కర్రతో తలపై కొట్టి ఆయన మీద ఉమ్మివేశారు. ఆయన ముందు మోకరించి నమస్కరించారు. ఈ విధంగా ఆయనను అవహేళన చేసిన తరువాత ఆ ఊదారంగు అంగీ తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగి సిలువ వేయడానికి తీసుకువెళ్లారు. కురేనే ప్రాంతానికి చెందిన సీమోను, ఇతడు అలెగ్జాండర్ రూపస్ అనేవారి తండ్రి, ఆ దారిలో నడిచి వస్తూ ఉండగా చూసి సైనికులు అతనితో బలవంతంగా యేసు సిలువను మోయించారు. వారు యేసును గొల్గతా అనే చోటికి తీసుకువచ్చారు. గొల్గతా అంటే కపాల స్థలం అని అర్థం. అప్పుడు వారు ద్రాక్షారసంలో బోలం కలిపి ఆయనకు తాగడానికి ఇచ్చారు. కాని యేసు తాగలేదు. ఆ తరువాత వారు ఆయనను సిలువ వేశారు. ఆయన బట్టలు పంచుకోవడానికి చీట్లు వేసి ఎవరికి వచ్చినవి వారు తీసుకున్నారు. ఆయనను సిలువ వేసిన సమయం 9 గంటలు. యూదుల రాజు అని ఆయన మీద మోపిన నేరం ఒక పలక మీద రాసి తగిలించారు. ఆయనతో 2 బందిపోటు దొంగలను, ఒకన్ని కుడివైపు మరొకని ఎడమవైపు సిలువ వేశారు. ఆయనను అక్రమకారుల్లో ఒకడిగా ఎంచారు అని లేఖనాల్లో రాసిన వాక్కు దీనివలన నెరవేరింది. ఆ దారిన వెళ్లేవారు ఆయనను దూషిస్తూ తలలాడిస్తూ దేవాలయాన్ని కూలదోసి 3 రోజుల్లో మళ్లీ కట్టిస్తానన్నావు కదా, ముందు సిలువ నుండి కిందికి దిగి నిన్ను నీవే రక్షించుకో అన్నారు. ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు కూడా ఆయనను హేళన చేస్తూ, వీడు ఇతరులను రక్షించాడు, తనను తాను రక్షించుకోలేడు, క్రీస్తు అనే ఈ ఇశ్రాయేలు రాజు సిలువ మీద నుండి కిందికి దిగివస్తే అప్పుడు నమ్ముతాం అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. యేసుతో పాటు సిలువ వేసిన వారు కూడా ఆయనను నిందించారు. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు దేశమంతా చీకటి కమ్మింది. 3 గంటలకు యేసు ఏలీ ఏలీ లామా శబక్తాని అని గావుకేక పెట్టాడు. ఆ మాటలకు నా దేవా నా దేవా నా చెయ్యి విడిచిపెట్టావెందుకు అని అర్థం. దగ్గర నిల్చున్న కొందరు అది విని, ఇదిగో ఇతడు ఏలియాని పిలుస్తున్నాడు అన్నారు. ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్లి స్పాంజ్ని పులిసిన ద్రాక్షారసములో ముంచి రెల్లు కర్రకు తగిలించి యేసుకు తాగడానికి అందించాడు. ఏలియా వచ్చి ఇతన్ని కిందికి దించుతాడేమో చూద్దాం అని అతడు అన్నాడు. అప్పుడు యేసు పెద్ద కేకవేసి ప్రాణం విడిచాడు. ఆ వెంటనే దేవాలయంలో తెర పైనుండి కింది వరకూ రెండుగా చినిగిపోయింది. యేసు ఎదుట నిలబడి ఉన్న శతాధిపతి ఆయన చనిపోయిన విధానం అంతా గమనించి, నిజంగా ఈయన దేవుని కుమారుడు అన్నాడు. కొందరు స్త్రీలు దూరం నుండి చూస్తున్నారు. వారిలో మగ్దలేని మరియా, చిన్న యాకోబు, యోసేపు తల్లి మరియా, సలోమి ఉన్నారు. యేసు గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడిస్తూ ఆయనకు సేవ చేసేవారు. వీరే కాక ఆయన వెంట యెరూషలేముకు వచ్చిన స్త్రీలు కూడా అక్కడ ఉన్నారు. అది విశ్రాంతి దినానికి ముందు రోజు, సిద్ధపడే రోజు. యూదులు మహాసభలో పేరు పొందిన ఒక సభ్యుడు అరిమతయీ వాడైన యోసేపు అక్కడికి వచ్చాడు. అతడు దేవుని రాజ్యం కోసం ఎదురుచూస్తూ ఉన్నవాడు. అతడు ధైర్యంగా పిలాతు దగ్గరికి వెళ్లి యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు. యేసు అంత త్వరగా చనిపోయాడని పిలాతు ఆశ్చర్యపోయి శతాధిపతిని పిలిచి, యేసు అప్పుడే చనిపోయాడా అని అడిగాడు. ఆయన చనిపోయాడని శతాధిపతి ద్వారా తెలుసుకుని ఆయన దేహాన్ని యోసేపుకు అప్పగించాడు. యోసేపు సన్న నారబట్టకుని యేసును కిందికి దింపి ఆ బట్టలో చుట్టాడు. ఆ తరువాత రాతిలో తొలిపించిన సమాధిలో ఆయనను పెట్టాడు. ఒక రాయిని అడ్డంగా తొర్లించి ఆ సమాధిని మూసివేశాడు. మగ్దలేన మరియా, యేసు తల్లి అయిన మరియా ఆయనను ఉంచిన చోటును చూశారు. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము. విశ్రాంతి దినం అయిపోగానే మగ్దలేన మరియా, యాకోబు తల్లి మరియా, సలోమీ కలిసి వెళ్లి యేసు దేహానికి పోయడానికి సుగంధ ద్రవ్యాలు కొన్నారు. ఆదివారం ఉదయం తెల్లవారుతూ ఉండగా వారు యేసు సమాధి దగ్గరికి వస్తూ, మన కోసం సమాధిని మూసిన ఆ రాయిని ఎవరు దొర్లిస్తారు అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. వారు వచ్చి సమాధికేసి చూడగా ఆ పెద్ద రాయి పక్కకి దొర్లించి ఉంది. వారు ఆ సమాధిలోకి వెళ్లి తెల్లటి దుస్తులు ధరించిన ఒక యువకుడు కుడి పక్కన కూర్చుని ఉండడం చూశారు. అది చూసి నిర్ఘాంతపోయారు. అతడు వారితో ఇలా అన్నాడు, భయపడకండి. మీరు వెతుకుతున్నది సిలువ మరణం పొందిన నజరేతు వాడైన యేసును. ఆయన తిరిగి బతికాడు, ఇక్కడ లేడు. ఇదిగో ఆయనను ఉంచిన స్థలం ఇదే. మీరు వెళ్లి ఆయన శిష్యులతో, పేతురుతో ఇలా చెప్పండి, యేసు మీకంటే ముందుగా గలిలయకు వెళ్తున్నాడు. ఆయన ముందుగానే చెప్పినట్టు మీరు ఆయనను అక్కడ చూస్తారు. ఆ స్త్రీలు భయపడుతూ వణుకుతూ ఆ సమాధి నుండి పరిగెత్తి వెళ్లిపోయారు. వారు భయం వల్ల తమలో తాము ఏమీ మాట్లాడుకోలేదు. వారం మొదటి రోజు ఆదివారం తెల్లవారుతూ ఉండగా యేసు లేచి తాను 7 దయ్యాలను వదిలించిన మగ్దలేన మరియకు మొట్టమొదట కనిపించాడు. ఆమె యేసుతో కలిసి ఉన్నవారి దగ్గరికి వెళ్ళింది. వారు దుఃఖిస్తూ విలపిస్తూ ఉన్నారు. అప్పుడు ఆమె యేసు తిరిగి లేచిన సంగతి వారికి చెప్పింది. యేసు మళ్లీ బతికాడని, తాను ఆయనను చూశానని చెప్పింది. కాని వారు ఆమె మాటలు నమ్మలేదు. ఆ తరువాత వారిలో 2 శిష్యులు వారి గ్రామానికి నడిచి వెళ్తూ ఉండగా ఆయన వారికి వేరే రూపంలో కనిపించాడు. వారు తిరిగి వెళ్లి మిగిలిన వారికి ఆ సంగతి చెప్పారు. కాని వారు నమ్మలేదు. ఆ తరువాత 11 మంది శిష్యులు భోజనం చేస్తూ ఉండగా యేసు వారికి కనిపించాడు. తాను తిరిగి బతికిన విషయం కొందరు చెప్పినా శిష్యులు నమ్మలేదు. కాబట్టి వారి అపనమ్మకం, హృదయ కాఠిన్యం బట్టి వారిని గద్దించాడు. యేసు వారితో ఇలా అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్లి సృష్టిలో అందరికీ సువార్త ప్రకటించండి. దాన్ని నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ పొందుతారు, నమ్మని వారు శిక్ష అనుభవిస్తారు. నమ్మిన వారి ద్వారా ఈ సూచక క్రియలు జరుగుతాయి. వారు నా పేరట దయ్యాలను వెళ్లగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, తమ చేతులతో విషసర్పాలను పట్టుకుంటారు. విషం తాగినా వారికి ఏ హాని కలగదు. వారు రోగుల మీద తమ చేతులు ఉంచినప్పుడు రోగులు బాగుపడతారు. ప్రభు యేసు వారితో మాట్లాడిన తరువాత దేవుడు ఆయనను పరలోకంలోకి స్వీకరించాడు. అక్కడ యేసు దేవుని కుడిచేతి వైపును కూర్చున్నాడు. ఆ తరువాత శిష్యులు బయలుదేరి అన్ని ప్రాంతాలకు వెళ్లి యేసును ప్రకటించారు. ప్రభువు వారికి తోడై వారు ప్రకటించిన సందేశం సత్యమని సూచనల ద్వారా, అద్భుతాల ద్వారా స్థిరపరిచాడు. మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయము. కొద్ది రోజుల తరువాత యేసు కపెర్నహోము పట్టణానికి తిరిగి వచ్చాడు. ఆయన ఇంట్లో ఉన్నాడని ప్రజలకు తెలిసింది. చాలామంది అక్కడ గుమికూడారు. తలుపు దగ్గర కూడా చోటు లేకపోయింది. యేసు వారికి ఉపదేశం చెయ్యసాగాడు. 4 మనుషులు ఒక పక్షవాత రోగిని మోసుకుంటూ అక్కడికి తెచ్చారు. ప్రజలంతా గుమికూడిన కారణంగా రోగిని ఆయనకు దగ్గరగా తీసుకురాలేకపోయారు. అందువల్ల వారు ఆయన ఉన్న గది పైకప్పు ఒడదీసి సందు చేసి ఆ పక్షవాత రోగిని అతని పరుపుతో సహా యేసు ముందు దించారు. యేసు వారి విశ్వాసం చూసి, కుమారా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది అన్నాడు. అక్కడ ఉన్న కొందరు ధర్మశాస్త్ర పండితులు తమలో తాము ఇలా ఆలోచించారు, అతడి విధంగా ఎలా మాట్లాడగలడు? దైవదూషణ చేస్తున్నాడు గదా. దేవుడు తప్ప పాపాలు క్షమించగలవారెవరు? వారు లోలోపల ఇలా ఆలోచిస్తున్నారని యేసు అంతరాత్మలో గ్రహించి వారితో ఇలా అన్నాడు, మీరు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు? ఏది తేలిక? ఈ పక్షవాత రోగితో నీ పాపాలకు క్షమాపణ దొరికింది అనడమా, లేక లేచి నీ పడక ఎత్తుకుని నడువు అనడమా? భూలోకంలో పాపాలు క్షమించే అధికారం మనిషి కుమారుడికి ఉందని మీరు తెలుసుకోవాలి అని చెప్పి ఆ పక్షవాతి రోగిని చూసి, నువ్వు లేచి నీ పడక తీసుకుని ఇంటికి వెళ్ళమని నేను నీతో చెబుతున్నాను అన్నాడు. వెంటనే ఆ పక్షవాతి రోగి లేచి పడక ఎత్తుకుని అందరూ చూస్తూ ఉండగా నడుస్తూ బయటకు వెళ్ళిపోయాడు. ఇది చూసి వారంతా విస్మయం చెంది, మనం ఇంతవరకు ఇలాంటిది చూడలేదే అని దేవుణ్ణి స్తుతించారు. యేసు మళ్లీ గలిలయా సముద్ర తీరానికి వెళ్ళాడు. అనేక మంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన వారికి ఉపదేశం చేశాడు. ఆయన నడుస్తుండగా దారిలో అల్పయ్యి కుమారుడు లేవిని చూశాడు. అతడు పన్ను వసూలు చేసే చోట కూర్చుని ఉన్నాడు. యేసు అతనితో, నా వెంటరా అని పిలిచాడు. అతడు లేచి ఆయన వెంట వెళ్ళాడు. యేసు లేవి ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు పన్ను వసూలు చేసేవారు, పాపులు చాలా మంది ఆయనతో, ఆయన శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ఆయనను వెంబడిస్తున్నారు. అది చూసి ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు ఆయన శిష్యులతో, ఈయన పాపులతో, పన్ను వసూలు చేసేవారితో కలిసి భోజనం చేస్తున్నాడేమిటి అన్నారు. యేసు ఈ మాట విని వారితో, ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుని అవసరం లేదు, రోగులకే వైద్యుడు అవసరం. నేను నీతిపరులను పిలవడానికి రాలేదు, పాపాత్ములను పిలవడానికే వచ్చాను అని అన్నాడు. యోహాను శిష్యులు, పరిసయ్యులు ఉపవాసం చేస్తారు. వారు వచ్చి, యోహాను శిష్యులు, పరిసయ్యుల శిష్యులు ఉపవాసం చేస్తారు గాని నీ శిష్యులు ఉపవాసం చెయ్యరేమిటి అని ఆయనను అడిగారు. యేసు, పెళ్ళికొడుకు తమతో ఉన్న సమయంలో పెళ్లివారు ఉపవాసం చేస్తారా? అతడు ఉన్నంతకాలము వారు ఉపవాసం చెయ్యరు. పెళ్ళికొడుకును వారి దగ్గర నుండి తీసుకువెళ్లే సమయం వస్తుంది, ఆ రోజుల్లో వారు ఉపవాసం ఉంటారు. పాత బట్ట చిరుగుకు కొత్త బట్టతో ఎవరూ మాసికవేయరు. అలా చేస్తే కొత్తది పాతదాన్ని గుంజి చినుగు పెద్దదవుతుంది. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం ఎవరూ పోయరు. అలా పోస్తే కొత్త ద్రాక్షారసం వల్ల ఆ తిత్తులు చినిగిపోతాయి. కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తుల్లోనే పోయాలి అని వారితో అన్నాడు. విశ్రాంతి దినాన ఆయన పంటచేలలో నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు తాము తినడానికి కొన్ని ధాన్యం కంకులను తుంచారు. పరిసయ్యులు, చూడు నీ శిష్యులు విశ్రాంతి దినాన చెయ్యకూడని పని ఎందుకు చేస్తున్నారు అని ఆయనను అడిగారు. అందుకాయన వారితో ఇలా అన్నాడు, దావీదు అతనితో ఉన్నవారు అవసరములో ఆకలిగా ఉన్నప్పుడు అతడు చేసింది మీరు చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడుగా ఉన్నప్పుడు దావీదు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులు తప్ప మరెవ్వరూ తినకూడని సన్నిధి రొట్టెలు తిని తనతో ఉన్నవారికి పెట్టలేదా అన్నాడు. ఆయన మళ్లీ వారితో ఇలా అన్నాడు, విశ్రాంతి దినం మనుషుల కోసమే గాని మనుషులు విశ్రాంతి దినం కోసం కాదు. అందుచేత మనిషి కుమారుడు విశ్రాంతి దినానికి కూడా ప్రభువే అని వారితో చెప్పాడు. మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయము. యేసు మరోసారి సమాజ మందిరంలో ప్రవేశించాడు. అక్కడ చెయ్యి చచ్చుబడిపోయిన వాడొకడు ఉన్నాడు. అక్కడి వారు ఆయన మీద నేరం మోపే ఉద్దేశంతో, యేసు విశ్రాంతి దినాన ఆ మనిషిని బాగు చేస్తాడేమో అని జాగ్రత్తగా గమనిస్తున్నారు. యేసు ఆ చెయ్యి చచ్చుబడిపోయిన వాడితో, ఇటు వచ్చి అందరి ముందు నిలబడు అన్నాడు. అప్పుడు ఆయన వారితో, విశ్రాంతి దినాన మేలు చేయడం ధర్మమా, కీడు చేయడమా? ప్రాణాన్ని రక్షించడం ధర్మమా, చంపడమా అని అన్నాడు. అందుకు వారు ఏ జవాబూ చెప్పలేదు. వారి కఠిన హృదయాలను బట్టి ఆయన నొచ్చుకుని కోపంతో రగిలిపోతూ అందరి వైపు చూశాడు. ఆ చెయ్యి చచ్చుబడిపోయిన వాడితో, నీ చెయ్యి చాపు అనగానే వాడు చెయ్యి చాపాడు. వెంటనే అతని చెయ్యి పూర్తిగా బాగైపోయింది. అప్పుడు పరిసయ్యులు బయటకు వెళ్లి హేరోదురాజు మనుషులతో కలిసి యేసును చంపడానికి కుట్ర పన్నారు. యేసు తన శిష్యులతో కలిసి గలిలయా సరస్సు వెంబడి వెళ్తూ ఉన్నాడు. గలిలయా యూదయా ప్రాంతము నుండి వచ్చిన చాలామంది ప్రజలు ఆయన వెంట వెళ్లారు. యేసు చేస్తున్నవన్నీ విని చాలామంది ప్రజలు యూదయ, యెరూషలేము, ఇదూమియ ప్రాంతాల నుండి, యొర్దాను నది అవతల నుండి, తూరు సీదోను ప్రాంతాల నుండి ఆయన దగ్గరికి వచ్చారు. ప్రజలు ఎక్కువ మంది ఉన్న కారణంగా వారు తన మీద పడకుండా ఉండాలని, తన కోసం ఒక పడవ సిద్ధం చేయమని ఆయన తన శిష్యులతో చెప్పాడు. ఆయన చాలా మందిని బాగుచేశాడు. అందువల్ల రోగులందరూ ఆయనను తాకాలని ఆయన దగ్గరికి తోసుకొస్తున్నారు. దయ్యాలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట నేలపై పడిపోయి, నీవు దేవుని కుమారుడివి అని కేకలు వేశారు. యేసు తానెవరో తెలపవద్దని దయ్యాలకు ఖండితంగా ఆజ్ఞాపించాడు. తరువాత యేసు కొండ ఎక్కి వెళ్ళి తనను ఎవరు అనుసరించాలని ఆయన కోరుకున్నాడో వారిని పిలిచాడు. వారు ఆయన దగ్గరికి వచ్చారు. తనతో ఉండడానికి, సువార్త ప్రకటనకు పంపడానికి ఆయన 12 మందిని నియమించాడు. వారికి అపోస్తులులు అని పేరు పెట్టాడు. రోగాలను బాగుచేయడానికి, దయ్యాలను వెళ్లగొట్టడానికి వారికి అధికారం ఇచ్చాడు. వారి పేర్లు సీమోను, ఇతనికి ఆయన పేతురు అనే పేరు పెట్టాడు, జెబెదయా కుమారుడు యాకోబు, అతని సోదరుడు యోహాను, వీరికి ఆయన బోయనర్గేసు అనే పేరు పెట్టాడు. ఆ మాటకి ఉరిమేవారు అని అర్థం. ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తులోమయి, మత్తయి, తోమా, అల్పయీ కొడుకు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, యేసును పట్టి ఇచ్చిన ఇస్కారియోతు యూదా. తరువాత యేసు, ఆయన శిష్యులు ఒక ఇంటికి వెళ్లారు. మళ్ళీ అక్కడ చాలామంది ప్రజలు గుమిగూడారు. కాబట్టి వారికి భోజనం చేయడానికి కూడా వీలు లేకపోయింది. ఇది తెలిసిన యేసు కుటుంబీకులు ఆయనను పట్టుకుని ఇంటికి తీసుకువెళ్లడానికి వచ్చారు. ఎందుకంటే కొందరు ఈయనకు మతి స్థిమితం లేదు అన్నారు. యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర పండితులు, బయల్జిబూలు ఇతన్ని ఆవహించాడు, ఆ దయ్యాల అధిపతి సహాయంతోనే దయ్యాలను పారదోలుతున్నాడు అన్నారు. యేసు వారిని తన దగ్గరికి పిలిచి ఉదాహరణల రూపంలో ఇలా అన్నాడు. సైతాను సైతానును ఎలా వెళ్లగొడతాడు? చీలికలు వచ్చిన రాజ్యం నిలబడదు, చీలికలు వచ్చిన కుటుంబం నిలబడదు. అలాగే సైతాను తనకు తానే విరోధంగా ఉంటే వాని అధికారం అంతమవుతుంది గదా. నిజానికి ఒక బలవంతుడి ఇంట్లో దొంగతనం చేయాలంటే మొదట అతన్ని కట్టివేయాల్సిందే. నేను మీతో ఖచ్చితంగా చెప్పేదేమంటే, మనుషులు చేసిన అన్ని పాపాలను, వారు పలికే దైవ దూషణలను దేవుడు క్షమిస్తాడు. కాని పరిశుద్ధాత్మను దూషించిన వాణ్ణి దేవుడు ఎన్నడూ క్షమించడు. అలా చేసేవాడు శాశ్వత పాపం చేసిన దోషంలో ఉంటాడు. ఆయనకు దయ్యం పట్టింది అని వారు అన్నందుకు ఆయన వారితో ఇలా చెప్పాడు. అప్పుడు యేసు తల్లి, ఆయన సోదరులు అక్కడికి వచ్చి బయట నిలబడి యేసు కోసం కబురు చేశారు. యేసు చుట్టూ చాలామంది ప్రజలు ఉన్నారు. వారు ఆయనతో, నీ తల్లి, సోదరులు బయట నీకోసం చూస్తున్నారు అన్నారు. ఆయన వారితో, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు అన్నాడు. తన చుట్టూ కూర్చున్న వారిని చూస్తూ, ఇదిగో నా తల్లి, నా సోదరులు, ఎందుకంటే దేవుని ఇష్టప్రకారం నడుచుకునేవారే నా సోదరులు, నా అక్క చెల్లెళ్ళు, నా తల్లి అని అన్నాడు. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము. ఆయన చుట్టూ చాలామంది ప్రజలు ఉండడం వల్ల ఆయన ఒక పడవ ఎక్కి కూర్చున్నాడు. ప్రజలు ఒడ్డున ఉన్నారు. ఆయన ఉదాహరణల సహాయముతో అనేక విషయాలు వారికి బోధించాడు. ఆయన వారితో ఇలా అన్నాడు, వినండి. ఒక రైతు విత్తనాలు చల్లడానికి వెళ్ళాడు. విత్తనాలు చల్లుతూ ఉండగా కొన్ని దారి పక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని తినేశాయి. మరికొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేల మీద పడ్డాయి. అవి త్వరగానే మొలకెత్తాయి, కాని వాటి వేర్లు లోతుగా లేనందువల్ల సూర్యుడు రాగానే అవి ఆ వేడికి మాడిపోయాయి. ఇంకా కొన్ని విత్తనాలు ముళ్ళతొప్పుల్లో పడ్డాయి. ఆ ముళ్ళతొప్పలు పెరిగి మొక్కలను అణిచివేయడం వల్ల అవి పంటకు రాలేదు. మిగిలిన విత్తనాలు మంచి సారవంతమైన నేలలో పడ్డాయి. అవి మొలకెత్తి పెరిగి 30 రెట్లు, 60 రెట్లు, 100 రెట్లు పండి కోతకు వచ్చాయి. యేసు ఇలా చెప్పి, వినడానికి చెవులు ఉన్నవాడు వినుగాక అన్నాడు. తరువాత ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులు, ఆయన సన్నిహితులు కొందరు ఆ ఉదాహరణల గురించి ఆయనను అడిగారు. ఆయన వారితో, దేవుని రాజ్యం గురించిన రహస్య సత్యం మీకు చెప్పాను, కాని బయటవారికి ప్రతి విషయమూ ఉపమానాల రూపంలోనే లభిస్తుంది. ఎందుకంటే వారు చూస్తూనే ఉన్నా గ్రహించకుండా ఉండాలి, వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉండాలి. లేకపోతే వారు దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుతారేమో. ఆయన వారితో ఇలా అన్నాడు, ఈ ఉపమానం మీకు అర్థం కాలేదా? అయితే మిగతా ఉపమానాలు ఎలా అర్థం చేసుకుంటారు? విత్తనాలు చల్లేవాడు చల్లేది దేవుని వాక్కు. దారి పక్కన ఉన్నవారెవరంటే వాక్కు వారిలో పడింది గాని వారు విన్న వెంటనే సైతాను వచ్చి వారిలో పడిన వాక్కును తీసివేస్తాడు. అలాగే కొంతమంది రాతి నేల లాంటి వారు, వీళ్ళు వాక్కును విని ఆనందంతో దాన్ని స్వీకరిస్తారు. కాని వారిలో వాక్కు లోతుగా వేరుపారనే కారణంగా కష్టం హింస కలిగితే దాన్ని వదిలివేస్తారు. కొంతమంది ముళ్ళతొప్పులు మొలిచే నేల లాంటి వారు, దేవుని వాక్కు వింటారు కాని జీవితంలో కలిగే చింతలు, ధనం కలిగించే మోసం, ఇతర విషయాల పట్ల కోరికలు ఆ వాక్కును అణిచివేసి ఫలించకుండా చేస్తాయి. మరికొందరు సారవంతమైన నేల లాంటి వారు, వీళ్ళు దేవుని వాక్కు విని అంగీకరించి కొందరు 30 రెట్లు, కొందరు 60 రెట్లు, కొందరు 100 రెట్లు ఫలిస్తారు. ఆయన వారితో ఇంకా ఇలా అన్నాడు, దీపాన్ని తెచ్చి బోర్లించిన పాత్ర కింద లేక మంచం కింద ఉంచుతారా? దాన్ని దీపస్తంభం మీద ఉంచుతాం గదా. దాచి ఉంచినవన్నీ బహిర్గతమవుతాయి, అన్ని రహస్యాలు బయటపడిపోతాయి. వినడానికి చెవులు గలవాడు వినుగాక. యేసు వారితో ఇంకా ఇలా అన్నాడు, నేను మీతో చెప్పేది జాగ్రత్తగా గమనించండి. మీరు ఏ కొలతలో కొలిచి ఇస్తారో అదే కొలతలో ఇంకా ఎక్కువగా కొలిచి దేవుడు మీకిస్తాడు. కలిగిన వారికి దేవుడు ఇంకా ఎక్కువగా ఇస్తాడు. లేనివారి దగ్గర నుండి ఉన్నది కూడా తీసివేస్తాడు. ఆయన మళ్ళీ ఇలా అన్నాడు, దేవుని రాజ్యం ఒక మనిషి భూమి మీద విత్తనాలు చల్లినట్టు ఉంటుంది. ఆ వ్యక్తి నిద్రపోతున్నా మెలకువగా ఉన్నా రాత్రి పగలు అతనికి తెలియకుండానే ఆ విత్తనాలు మొలకెత్తి పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే భూమి దానంతట అదే పండుతుంది. మొదట మొలక, ఆ తరువాత కంకి, ఆ కంకి నిండా గింజలు పుడతాయి. పంట పండినప్పుడు అతడు కోతకాలం వచ్చిందని వెంటనే కొడవలితో కోస్తాడు. ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు, దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చగలం? ఏ ఉపమానం ఉపయోగించి దాన్ని వర్ణించగలం? అది ఆవగింజలాంటిది. మనం భూమి మీద నాటే విత్తనాలన్నిటిలోకి అది చిన్నది. కాని దాన్ని నాటిన తరువాత తోటలో ఉన్న అన్ని మొక్కల కన్నా అది పెద్దగా పెరుగుతుంది. దాని కొమ్మలు పెద్దగా ఎదుగుతాయి. పక్షులు దాని నీడలో గూడు కట్టుకుంటాయి. యేసు ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉపయోగించి వారు అర్థం చేసుకోగలిగిన కొద్దీ వారికి ఉపదేశించాడు. ఉపమానం లేకుండా వారికి ఏ ఉపదేశమూ చేయలేదు. తరువాత ఆయన తన శిష్యులతో ఒంటరిగా ఉన్నప్పుడు వారికి అన్నీ వివరించి చెప్పాడు. ఆ రోజు సాయంత్రం ఆయన తన శిష్యులతో, సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్దాం పదండి అన్నాడు. శిష్యులు జనసమూహాలను విడిచి యేసుతో పడవలో బయలుదేరారు. మరికొన్ని పడవలు కూడా వారి వెంట వచ్చాయి. అప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. అలలు లేచి పడవను నీళ్లతో నింపేశాయి. పడవ వెనుకు భాగంలో యేసు తల కింద దిండు పెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయనను నిద్రలేపి ఆయనతో, బోధక, మేము మునిగిపోతుంటే నీకేమీ పట్టదా అని అన్నారు. ఆయన లేచి గాలిని సముద్రాన్ని గద్దిస్తూ, శాంతించు, ఆగిపో అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి ఆగిపోయింది. అంతా ప్రశాంతంగా మారింది. అప్పుడు ఆయన శిష్యులతో, మీరెందుకు భయపడుతున్నారు? మీలో ఇంకా విశ్వాసం కలగలేదా అని అన్నాడు. వారికి చాలా భయమేసింది. ఒకరితో ఒకరు, ఎవరి ఈయన? గాలి సముద్రం సహా ఈయన మాటకు లోబడుతున్నాయే అని చెప్పుకుని ఆశ్చర్యపడ్డారు. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము. వారు సముద్రం దాటి అవతలి ఒడ్డున ఉన్న గెరాసేను ప్రాంతానికి వెళ్లారు. యేసు పడవ దిగగానే దయ్యం పట్టిన వాడకుడు శ్మశానం నుండి ఆయన దగ్గరికి వచ్చాడు. వాడు శ్మశానంలోనే నివసించేవాడు. ఇనప గొలుసులతో సైతం వాణ్ణి ఎవ్వరూ కట్టేయలేకపోయారు. వాడి చేతులు కాళ్ళు ఎన్నిసార్లు గొలుసులతో సంకెళ్లతో కట్టినా ఆ సంకెళ్లను తెంపి కట్లను చిందరవందర చేసేవాడు. వాణ్ణి అదుపు చేసే శక్తి ఎవరికీ లేదు. వాడు శ్మశానంలో కొండల మీద రేయింబవళ్ళు తిరుగుతూ పెద్దగా కేకలు పెడుతూ తన శరీరాన్ని గాయపరుచుకునేవాడు. వాడు యేసును దూరము నుండి చూసి పరిగెత్తుకు వచ్చి ఆయన ముందు మోకరించి నమస్కారం చేశాడు. యేసు, మహోన్నత దేవుని కుమారా, నాతో నీకేం పని? దేవుని పేరట నిన్ను బతిమాలుతున్నాను, నన్ను బాధ పెట్టవద్దు అని అన్నాడు. ఎందుకంటే యేసు అతనితో, అపవిత్రాత్మా, ఈ మనిషిని వదిలి బయటకు రా అని అన్నాడు. ఆయన, నీ పేరేమిటి అని అతన్ని అడిగాడు. నా పేరు సేన, మేము చాలా మందిమి అని అతడు సమాధానం చెప్పాడు. అతడు ఆ ప్రాంతం నుండి వాటిని పంపివేయొద్దని ఎంతో బతిమాలాడు. ఆ కొండ పక్కన పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది. ఆ దయ్యాలు యేసుతో, మమ్మల్ని ఆ పందుల గుంపులో చొరబడటానికి అనుమతి ఇవ్వు అని వేడుకున్నాయి. యేసు వాటికి అనుమతి ఇచ్చాడు. దయ్యాలు అతన్ని వదిలి ఆ పందుల్లోకి చొరబడ్డాయి. ఆ మందలో సుమారు 2,000 పందులు ఉన్నాయి. అవి వాలుగా ఉన్న కొండ మీద నుండి వేగంగా పరిగెత్తి సముద్రంలో పడి మునిగి చచ్చాయి. ఆ పందులు మేపేవారు పారిపోయి పట్టణంలో, పల్లె ప్రాంతాల్లో ఈ సంగతి చెప్పారు. ప్రజలు జరిగిన దాన్ని చూడాలని వచ్చారు. వారు యేసు దగ్గరికి వచ్చినప్పుడు దయ్యాల సేన పట్టినవాడు బట్టలు వేసుకుని బుద్ధిగా కూర్చుని ఉండడం గమనించారు. వారికి భయం వేసింది. అదంతా స్వయంగా చూసిన వారు దయ్యాలు పట్టిన వాడికి జరిగిన దాన్ని గురించి, పందుల గురించి అందరికీ చెప్పారు. వారు యేసును తమ ప్రాంతం విడిచి వెళ్లమని వేడుకున్నారు. యేసు పడవ ఎక్కుతూ ఉండగా దయ్యాలు పట్టినవాడు వచ్చి తరణ కూడా వెంట రానిమ్మని బతిమాలాడు. కాని యేసు దానికి అంగీకరించకుండా అతనితో, నువ్వు ఇంటికి తిరిగి వెళ్లి ప్రభువు నీకు చేసిన దాని గురించి, నీపై చూపిన దయ గురించి నీ వారికి చెప్పు అని అన్నాడు. అతడు వెళ్లి యేసు తనకు చేసిన గొప్ప కార్యం గురించి దెకపోలి ప్రాంతంలో ప్రకటించాడు. అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగింది. యేసు పడవ ఎక్కి సముద్రం అవతల ఒడ్డుకు చేరుకున్నాడు. ఆయన సముద్రం ఒడ్డున ఉండగానే పెద్ద జనసమూహం ఆయన దగ్గరకు చేరింది. అప్పుడు యూదుల సమాజం మందిరం అధికారి ఒకడు వచ్చి యేసు పాదాల దగ్గర పడి, నా కూతురు చావు బతుకుల్లో ఉంది, దయచేసి నీవు వచ్చి నీ చేతులు ఆమె మీద ఉంచు, ఆమె బాగుపడి బతుకుతుంది అని దీనంగా వేడుకున్నాడు. యేసు అతని వెంట వెళ్ళాడు. పెద్ద జనసమూహం ఆయన మీద పడుతూ ఆయన వెంట వెళ్ళింది. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగముతో ఉన్న ఒక స్త్రీ ఆ సమూహంలో ఉంది. ఆమె చాలా మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, కాని ఆమె బాధ తగ్గలేదు. తన డబ్బంతా ఖర్చు చేసింది. అయినా జబ్బు నయం కావడానికి బదులు ఆమె పరిస్థితి ఇంకా క్షీణించింది. యేసు బాగు చేస్తాడని విని సమూహంలో నుండి యేసు వెనకగా వచ్చింది. తన మనసులో, నేను ఆయన బట్టలు తాకితే చాలు, నాకు నయమవుతుంది అని అనుకుని ఆయన వెనకగా వచ్చి ఆయన వస్త్రం తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. తన జబ్బు పూర్తిగా నయమైందని ఆమె గ్రహించింది. వెంటనే యేసు తనలో నుండి శక్తి బయలు వెళ్ళిందని గ్రహించి ప్రజల వైపు తిరిగి, నా బట్టలు తాకినదెవరు అని అన్నాడు. ఆయన శిష్యులు, ఇంతమంది నీ మీద పడుతున్నారు గదా, అయినా నన్ను తాకినది ఎవరు అంటున్నావేమిటి అన్నారు. కాని యేసు తనను తాకిన వారి కోసం చుట్టూ చూశాడు. ఆ స్త్రీ తాను బాగుపడ్డానని గ్రహించి భయంతో వణుకుతూ వచ్చి యేసు కాళ్లపై పడి జరిగిందంతా చెప్పింది. ఆయన ఆమెతో, అమ్మాయి, నీ విశ్వాసమే నిన్ను బాగుచేసింది, రోగ నివారణ కలిగి శాంతిగా తిరిగి వెళ్ళు అన్నాడు. యేసు ఇంకా మాట్లాడుతుండగా యూదుల సమాజ మందిరం అధికారి యాయీరు ఇంటి నుండి కొందరు వచ్చి యాయీరుతో, నీ కూతురు చనిపోయింది, ఇంకా గురువుకు బాధ కలిగించడం ఎందుకు అని అన్నారు. యేసు వారి మాటలు పట్టించుకోకుండా వెంటనే సమాజ మందిరం అధికారితో, భయపడకు, నమ్మకం మాత్రం ఉంచు అన్నాడు. అప్పుడాయన పేతురును, యాకోబును, యాకోబు సోదరుడు యోహానును తప్ప ఎవ్వరినీ తన వెంట రానివ్వలేదు. ఆయన యాయీరు ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు బిగ్గరగా ఏడుస్తూ రోదిస్తూ ఉండడం యేసు చూశాడు. ఆయన ఇంట్లోకి వెళ్ళి వాళ్ళతో, ఎందుకు గాబరా పడుతున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, ఆమె చనిపోలేదు, నిద్రలో ఉంది అంతే అన్నాడు. కాని వారు ఆయనను హేళన చేశారు. యేసు వారందరినీ బయటకు పంపిన తరువాత ఆమె తండ్రిని, తల్లిని, తనతో ఉన్న శిష్యులను వెంటబెట్టుకుని ఆమె ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుని, తలితా కుమీ అని అన్నాడు. ఆ మాటకు, చిన్నపాప, నీతో నేనుంటున్నాను, లే అని అర్థం. వెంటనే ఆమె లేచి నడిచింది. ఆమె వయస్సు 12 ఏళ్ళు. ఇది చూసి వారికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఈ సంగతి ఎవరికీ చెప్పవద్దని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించాడు. ఆ అమ్మాయి తినడానికి ఏదైనా ఇవ్వమని వారితో చెప్పాడు. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము. యేసు అక్కడ నుండి తన శిష్యులతో కలిసి తన స్వగ్రామానికి వచ్చాడు. విశ్రాంతి దినాన సమాజ మందిరంలో ఉపదేశించడం మొదలుపెట్టాడు. చాలామంది ఆయన ఉపదేశం విని ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఈ సంగతులన్నీ ఇతనికెలా తెలుసు? దేవుడు ఇతనికి ఎంతటి జ్ఞానం ఇచ్చాడు? ఇతని చేతుల ద్వారా ఇన్ని మహత్కార్యాలు ఎలా జరుగుతున్నాయి? ఇతడు వడ్రంగి కదూ? మరియా కొడుకు కదూ? యాకోబు, యోసే, యూదా, సీమోనులకు ఇతడు అన్న కదూ? ఇతడి చెల్లెళ్ళు అందరూ ఇక్కడ మనతోనే ఉన్నారు కదా అని చెప్పుకుంటూ ఆయన విషయంలో చాలా అభ్యంతరపడ్డారు. యేసు వారితో, ప్రవక్తకు తన సొంత ఊరిలో, సొంత వారి మధ్య, సొంత ఇంట్లో తప్ప అన్ని చోట్ల గౌరవం లభిస్తుంది అని అన్నాడు. అక్కడ యేసు కొద్దిమంది రోగుల మీద తన చేతులుంచి వారిని బాగుచేయడం తప్ప ఏ మహత్కార్యాలు చేయలేకపోయాడు. వారి అపనమ్మకానికి ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఆ తరువాత యేసు చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ ఉపదేశం చేశాడు. యేసు తన 12 మంది శిష్యులను దగ్గరికి పిలుచుకుని వారికి దయ్యాల మీద అధికారమిచ్చి ఇద్దరిద్దరిగా పంపుతూ ఇలా ఆజ్ఞ ఇచ్చాడు. ప్రయాణం కోసం చేతికర్ర తప్ప ఇంకేదీ తీసుకువెళ్ళకండి. ఆహారం గాని, చేతి సంచి గాని, నడికట్టులో డబ్బు గాని తీసుకువెళ్ళకండి. చెప్పులు వేసుకోండి గాని, మారుదుస్తులు తీసుకువెళ్ళకండి. ఒకరి ఇంటికి వెళ్ళాక ఆ గ్రామం విడిచే వరకు ఆ ఇంట్లోనే ఉండండి. ఏ గ్రామం వారైనా మిమ్మల్ని స్వీకరించకపోతే, మీ మాటలు వినకపోతే, మీరు ఆ గ్రామం వదిలే ముందు వారి వ్యతిరేక సాక్ష్యంగా మీ పాదధూళిని దులిపివేయండి, శిష్యులు వెళ్ళి పశ్చాత్తాపపడండి అంటూ ప్రకటించారు. ఎన్నో దయ్యాలను వదిలించారు. శిష్యులు అనేక మంది రోగాలను నూనె రాసి బాగుచేశారు. యేసు పేరు ప్రసిద్ధి కావడం వల్ల ఆ సంగతి హేరోదురాజుకు తెలిసింది. బాప్తిసం ఇచ్చే యోహాను బతికి వచ్చాడని, అందుకే యేసులో మహత్కార్యాలు చేసే శక్తి ఉన్నదని కొందరు అన్నారు. ఇతరులు ఈయన ఏలియా అన్నారు. ఇంకొందరు పూర్వకాలపు ప్రవక్తల వంటి ప్రవక్త అన్నారు. కాని హేరోదైతే, నేను తల నరికించిన యోహాను మళ్లీ బతికి వచ్చాడు అన్నాడు. ఇంతకుముందు హేరోదు స్వయంగా యోహానును బంధించి ఖైదులో వేయించాడు. తాను వివాహం చేసుకున్న హేరోదియా కారణంగా అతడు ఈ పని చెయ్యవలసి వచ్చింది. ఈమె హేరోదు సోదరుడైన ఫిలిప్పు భార్య. ఎందుకంటే యోహాను హేరోదుతో, నీ సోదరుని భార్యను తెచ్చుకోవడం అన్యాయం అని హెచ్చరించాడు. అందుచేత హేరోదియా యోహాను మీద పగపట్టి అతన్ని చంపాలని ఆశించింది. కాని అలా చెయ్యలేకపోయింది. ఎందుకంటే హేరోదు యోహానుకు భయపడేవాడు. యోహాను నీతిమంతుడు, పవిత్రమైనవాడు అని హేరోదుకు తెలుసు. కనుక అతన్ని కాపాడుతూ వచ్చాడు. హేరోదు యోహాను మాటలు విన్నప్పుడు ఎంతో కలవరపడేవాడు. అయినా అతని మాటలు వినడానికి ఇష్టపడేవాడు. ఒకరోజు హేరోదియాకు అవకాశం దొరికింది. హేరోదు తన రాజ్యంలోని అధికారులను, సైన్యాధిపతులను, గలలియాలోని గొప్పవారిని పిలిచి తన పుట్టినరోజు విందు చేశాడు. హేరోదియా కూతురు వచ్చి నాట్యం చేసి హేరోదును, అతని అతిథులను మెప్పించింది. అప్పుడు హేరోదు ఆమెతో, నీకు ఏది ఇష్టమో అది అడుగు, ఇస్తాను అని అన్నాడు. నువ్వు ఏది అడిగినా ఇస్తాను, నా రాజ్యంలో సగమైనా సరే అని ప్రమాణం చేశాడు. ఆమె బయటికి వెళ్ళి తన తల్లితో, నన్నేమి కోరుకోమంటావు అని అడిగింది. ఆమె, బాప్తిసం ఇచ్చే యోహాను తల కోరుకో అని చెప్పింది. వెంటనే ఆమె రాజు దగ్గరికి త్వరగా వెళ్ళి, బాప్తిసం ఇచ్చే యోహాను తలను పల్లెములో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పించండి, నాకు కావలసింది అదే అని అడిగింది. రాజుకు చాలా దుఃఖం కలిగింది. గాని తాను చేసిన ప్రమాణం కారణంగా తనతో కూర్చుని ఉన్నవారిని బట్టి ఆమె కోరికను తోసిపుచ్చలేకపోయాడు. అందువల్ల వెంటనే యోహాను తల తీసుకురమ్మని ఆజ్ఞాపించి భటుణ్ణి పంపాడు. ఆ భటుడు వెళ్ళి ఖైదులోనే యోహాను తల నరికి దాన్ని ఒక పల్లెంలో పెట్టి తీసుకువచ్చి ఆమెకు కానుకగా ఇచ్చాడు. ఆమె దాన్ని తన తల్లికి ఇచ్చింది. యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి అతని శవాన్ని తీసుకుపోయి సమాధి చేశారు. అపొస్తలులు యేసు దగ్గరికి తిరిగి వచ్చి తాము చేసిన వాటి గురించి, బోధించిన వాటి గురించి వివరంగా ఆయనకు చెప్పారు. వారి దగ్గరికి అనేక మంది వస్తూ పోతూ ఉండడం వల్ల వారికి భోజనం తినడానికి కూడా సమయం లేకపోయింది. యేసు వారితో, నాతో మీరు మాత్రమే ఒక నిర్జన ప్రదేశానికి వచ్చి కొంత విశ్రాంతి తీసుకోండి అని అన్నాడు. అందువల్ల వారు మాత్రమే పడవలో ఏకాంతంగా నిర్జన ప్రదేశానికి వెళ్ళారు. అయితే వారు వెళ్తూ ఉండగా జనసమూహాలు ఆయనను గుర్తుపట్టి వివిధ గ్రామాల నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారికన్నా ముందే ఆ నిర్జన ప్రదేశానికి చేరుకున్నారు. పడవలో యేసు అక్కడికి చేరినప్పుడు పెద్ద జనసమూహం ఆయనకు కనిపించింది. కాపరిలేని గొర్రెల్లా ఉన్న ఆ ప్రజలను చూసి ఆయనకు జాలి కలిగింది. అందుచేత ఆయన వారికి అనేక విషయాలు ఉపదేశించసాగాడు. చాలా పొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, ఇది నిర్జన ప్రదేశం, ఇప్పటికే పొద్దుపోయింది, ఈ ప్రజలకు తినడానికి ఏమీ లేదు, కాబట్టి వారు చుట్టూ ఉన్న పల్లెలకో గ్రామాలకో వెళ్ళి ఏదైనా కొనుక్కోడానికి వారిని పంపివేయి అన్నారు. అయితే యేసు వారితో, మీరే వారికి ఆహారం పెట్టండి అన్నాడు. అందుకు వారు ఆయనతో, 200 దేనారాలకు రొట్టెలు కొని వారికి పంచిపెట్టమంటావా అని ఆయనను అడిగారు. ఆయన వారితో, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయో చూడండి అన్నాడు. వారు వెళ్ళి చూసి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అని అన్నారు. అప్పుడాయన అందరినీ గుంపులు గుంపులుగా పచ్చగడ్డి మీద కూర్చోబెట్టమని శిష్యులతో చెప్పాడు. ప్రజలు గుంపుకు 50 మంది 100 మంది చొప్పున కూర్చున్నారు. యేసు ఆ 5 రొట్టెలు 2 చేపలు చేత పట్టుకుని ఆకాశం వైపు చూసి దేవునికి కృతజ్ఞత చెప్పి రొట్టెలు విరిచి జనసమూహానికి వడ్డించడానికి శిష్యులకు అందించాడు. అదేవిధంగా ఆ 2 చేపలను కూడా భాగాలు చేసి అందరికీ పంచాడు. అందరూ తిని సంతృప్తి చెందారు. శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను చేప ముక్కలను 12 గంపల నిండా నింపారు. ఆ రోజు అక్కడ రొట్టెలు తిన్న పురుషులు 5000 మంది. ఆ తరువాత యేసు తన శిష్యులను తనకన్నా ముందు బెత్సయిదకు వెళ్ళమని చెప్పి వారిని పడవ ఎక్కించాడు. జనసమూహాన్ని పంపివేసిన తరువాత ఆయన ప్రార్థించడానికి కొండకు వెళ్ళాడు. చీకటి పడుతూ ఉన్న సమయంలో శిష్యులు ఉన్న పడవ సముద్రం మధ్యలో ఉంది. యేసు మాత్రమే ఒడ్డున ఉన్నాడు. ఎదురుగాలి వీస్తూ ఉండడం వల్ల శిష్యులు చాలా కష్టంగా పడవ నడపడం చూసి యేసు తెల్లవారుజామున సరస్సు మీద నడుస్తూ వారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన వారిని దాటి వెళ్ళబోతూ ఉండగా ఆయన శిష్యులు ఆయన నీళ్ల మీద నడవడం చూసి దయ్యం అనుకుని భయపడి బిగ్గరగా కేకలు వేశారు. వెంటనే యేసు వారితో, ధైర్యంగా ఉండండి, నేనే, భయపడకండి అని అన్నాడు. ఆయన వారి దగ్గరికి వచ్చి పడవ ఎక్కగానే గాలి ఆగింది. వారు తమలో తాము ఆశ్చర్యపడుతూ అమితంగా విభ్రాంతి చెందారు. ఎందుకంటే రొట్టెలు పంచిన అద్భుతాన్ని వారు చూశారు, కాని వారి హృదయం బండబారిపోయింది, కాబట్టి రొట్టెలను గురించిన సంగతి వారు గ్రహించలేదు. వారు అవతలి ఒడ్డుకు వెళ్లి గెన్నేసరేతు ప్రాంతానికి చేరి అక్కడ పడవ నిలిపారు. వారు పడవ దిగిన వెంటనే ప్రజలు యేసును గుర్తుపట్టారు. ప్రజలు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు పరిగెత్తుకుంటూ వెళ్లి రోగులను మంచాల మీద ఉంచి ఆయన ఉన్న చోటికి తీసుకువచ్చారు. యేసు ఏ గ్రామాల్లో, ఏ పట్టణంలో, ఏ పల్లెలో ప్రవేశించినా వారు రోగులను వీధుల్లో పడుకోబెట్టి ఆయన వస్త్రానైనా తాకనీయమని ఆయనను బతిమాలారు. ఆయనను తాకిన వారంతా బాగుపడ్డారు. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము. యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర పండితులు యేసు చుట్టూ గుమికూడారు. వారు ఆయన శిష్యుల్లో కొందరు అశుద్ధమైన చేతులతో, అంటే ఆచార నియమం ప్రకారం చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం గమనించారు. పరిసయ్యులే కాక యూదులందరూ పెద్దల సాంప్రదాయం ప్రకారం తమ చేతులను ఆచార రీతిగా కడుక్కోకుండా భోజనం చెయ్యరు. వారు బయట నుండి వచ్చినప్పుడు స్నానం చేయకుండా భోజనం చెయ్యరు. గిన్నెలు, కుండలు, ఇతర ఇత్తడి పాత్రలు, భోజనపు బల్లలు సహా శుద్ధి చేయడం అనే అనేకమైన ఆచారాలను వారు ఖచ్చితంగా పాటిస్తారు. పరిసయ్యులు, ధర్మశాస్త్ర పండితులు యేసుతో, నీ శిష్యులు పెద్దల సంప్రదాయాన్ని పాటించకుండా అశుద్ధమైన చేతులతో ఎందుకు భోజనం చేస్తున్నారు అని యేసును అడిగారు. యేసు వారితో, ఈ ప్రజలు మాటలతో నన్ను గౌరవిస్తారు, కాని వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది. వారు మానవ కల్పితమైన నియమాలను దేవుని ఉపదేశంగా బోధిస్తారు, కాబట్టి వారి ఆరాధన వ్యర్థం అని కపట వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా ప్రవక్త ముందుగా పలికింది సరైనదే. మీరు దేవుని ఆజ్ఞలను తోసిపుచ్చి మనుషుల సంప్రదాయాలకు కట్టుబడుతున్నారు. మీ సంప్రదాయాలను పాటించడం కోసం దేవుని ఆజ్ఞలను మీరడంలో మీరు సిద్ధహస్తులు. మోషే మీ తల్లిదండ్రులను గౌరవించమని, తల్లిని తండ్రిని దూషించిన వారికి శిక్ష మరణదండన అని నియమించాడు. కాని మీరైతే ఒక వ్యక్తి తన తల్లితో తండ్రితో, నా వల్ల మీరు పొందదగిన సహాయమంతా కోర్బాన్ అంటే దైవార్పితం అని చెబితే, ఇంకా ఆ వ్యక్తి తన తల్లిదండ్రుల కోసం ఏమీ చెయ్యనక్కరలేదని చెబుతారు. మీరు మీ పెద్దల సంప్రదాయాలను పాటించే నెపంతో దేవుని ఆజ్ఞ మీరుతున్నారు. ఇలాంటివి మరెన్నో మీరు చేస్తున్నారు. అప్పుడు యేసు ప్రజలందరినీ తన దగ్గరికి పిలిచి, నేను చెప్పేది ప్రతి ఒక్కరూ విని అర్థం చేసుకోండి. బయట నుండి మనిషి లోపలికి వెళ్ళేవి ఏవీ అతన్ని అపవిత్రం చెయ్యవు. మనిషిలో నుండి బయటికి వచ్చేదే అతన్ని అపవిత్రం చేస్తుంది అని అన్నాడు. ఆయన జనసమూహాన్ని విడిచి ఇంట్లో ప్రవేశించిన తరువాత ఆయన శిష్యులు ఆ ఉపమానం గురించి ఆయనను అడిగారు. ఆయన వారితో, మీకు ఇంకా అర్థం కాలేదా? బయట నుండి మనిషిలోకి వచ్చేది అతన్ని అపవిత్రం చేయదని మీరు గ్రహించలేరా? అది మనిషి హృదయంలోకి వెళ్ళదు, కడుపులోకి వెళ్ళి అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతుంది అని చెప్పాడు. ఈ విధంగా చెప్పడం ద్వారా అన్ని ఆహార పదార్థాలు తినడానికి పవిత్రమైనవే అని యేసు సూచించాడు. ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు, మనిషి నుండి బయటికి వచ్చేవే అతన్ని అపవిత్రం చేస్తాయి. ఎందుకంటే మనిషి హృదయంలో నుండి చెడ్డ తలంపులు, దొంగతనాలు, లైంగిక అవినీతి, హత్యలు, వ్యభిచారం, దురాశలు, దుర్మార్గతలు, మోసాలు, కామవికారాలు, అసూయలు, దూషణలు, అహంభావం, మూర్ఖత్వం బయటికి వస్తాయి. ఇవన్నీ లోపలి నుండి బయటికి వచ్చి మనిషిని అపవిత్రం చేస్తాయి. యేసు ఆ ప్రాంతం విడిచి తూరు సీదోను ప్రాంతంలోని ఒక ఇంటికి వెళ్ళాడు. తాను అక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదని ఆయన ఉద్దేశం, కాని ఆయన వారికి కనిపించకుండా ఉండలేకపోయాడు. ఒక స్త్రీ యేసు గురించి విని వచ్చి ఆయన కాళ్లపై పడింది. ఆమె కూతురుకు దయ్యం పట్టి ఉంది. ఈ స్త్రీ సిరియాకు చెందిన ఫైనికియా ప్రాంతంలో పుట్టిన గ్రీసు దేశస్థురాలు. తన కూతురులో నుండి ఆ దయ్యాన్ని వదిలించమని యేసును బతిమలాడింది. అందుకు యేసు ఆమెతో, మొదట పిల్లలు తృప్తిగా తినాలి, చిన్నపిల్లల ఆహారం తీసి కుక్కలకు వేయడం తగదు అని అన్నాడు. అందుకామె, అవును ప్రభు, అది నిజమే, కాని బల్ల కింద ఉన్న కుక్కలు కూడా పిల్లలు పడేసిన ముక్కలు తింటాయి కదా అని జవాబు ఇచ్చింది. అప్పుడాయన ఆమెతో, ఈ మాట చెప్పినందువల్ల ఇక నీవు నిశ్చింతగా వెళ్ళవచ్చు, దయ్యం నీ కూతురుని వదిలిపోయింది అన్నాడు. ఆమె ఇంటికి వెళ్ళి తన కూతురు తన మంచంపై పడుకుని ఉండడం చూసింది. దయ్యం ఆమెను వదిలిపోయింది. యేసు తూరు సీదోను ప్రాంతం నుంచి బయలుదేరి దెకపొలి ప్రాంతం గుండా గలిలయా సముద్రం దగ్గరికి వచ్చాడు. అక్కడ కొందరు చెవుడు నత్తి ఉన్న మనిషిని ఆయన దగ్గరికి తీసుకువచ్చి అతని మీద చెయ్యి ఉంచమని వేడుకున్నారు. యేసు అతన్ని జనంలో నుండి పక్కకు తీసుకువెళ్లి తన వేళ్లు అతని చెవుల్లో ఉంచాడు. ఉమ్మివేసి అతని నాలుకను ముట్టాడు. అప్పుడు ఆయన ఆకాశం వైపు తల ఎత్తి నిట్టూర్చి ఎప్పాతా అని అతనితో అన్నాడు. ఆ మాటకు తెరుచుకో అని అర్థం. వెంటనే అతని చెవులు తెరుచుకున్నాయి. అతని నాలుక సడలి తేటగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని యేసు అతనికి ఆజ్ఞాపించాడు. కాని ఎంత కఠినంగా వారికి ఆజ్ఞాపించాడో అంత ఎక్కువగా వారు దాన్ని చాటించారు. ప్రజలకు అంతులేని ఆశ్చర్యం కలిగింది. వారు ఈయన అన్నిటినీ చక్కగా జరిగిస్తున్నాడు, చెవిటి వారు వినగలిగేలా, మూగవారు మాట్లాడేలా చేస్తున్నాడు అని చెప్పుకున్నారు. మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయము. ఆ రోజుల్లో ఒకసారి పెద్ద జనసమూహం గుమిగూడారు. వారి దగ్గర తినడానికి ఏమీ లేకపోయింది. యేసు తన శిష్యులను పిలిచి, ఈ ప్రజల మీద నాకు జాలి కలుగుతున్నది, వారు ఇప్పటికే 3 రోజుల నుండి నా దగ్గర ఉన్నారు, తినడానికి వారి దగ్గర ఏమీ లేదు, వారిని ఇప్పుడు పంపివేస్తే, వారిలో కొందరు చాలా దూరం నుండి వచ్చారు గనక దారిలో సమ్మసిల్లిపోవచ్చు అని అన్నాడు. ఆయన శిష్యులు, ఈ నిర్జన ప్రాంతంలో ఇంతమందికి సరిపడినంత ఆహారం ఎక్కడ నుండి తేగలం అన్నారు. మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి అని ఆయన వారిని అడిగాడు. వారు 7 అన్నారు. యేసు ఆ ప్రజలందరినీ నేల మీద కూర్చోమని ఆజ్ఞాపించాడు. ఆ 7 రొట్టెలను చేతపట్టుకుని దేవునికి కృతజ్ఞత చెప్పి వాటిని విరిచి శిష్యులకిచ్చి వారికి పంచమన్నాడు. శిష్యులు అలాగే చేశారు. వారి దగ్గర కొన్ని చిన్న చేపలు కూడా ఉన్నాయి. యేసు వాటి కోసం కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాటిని కూడా పంచమని శిష్యులకు ఇచ్చాడు. ఆ ప్రజలంతా తృప్తిగా తిన్న తరువాత మిగిలిన ముక్కలను 7 పెద్ద గంపల నిండా నింపారు. తిన్నవారు సుమారు 4,000 మంది పురుషులు. యేసు వారిని పంపివేసి వెంటనే తన శిష్యులతో కలిసి పడవ ఎక్కి దల్మనూతా ప్రాంతానికి వెళ్ళాడు. పరిసయ్యులు వచ్చి యేసుతో వాదించడం మొదలుపెట్టారు. ఆయనను పరీక్షించడం కోసం తమకు ఆకాశం నుండి ఒక సూచన చూపమని అడిగారు. దానికి ఆయన ఆత్మలో పెద్దగా నిట్టూర్చి, ఈ తరం వారు ఎందుకు సూచక క్రియలను చూపమని అడుగుతున్నారు? మీతో ఖచ్చితంగా చెబుతున్నాను, ఈ తరానికి ఏ సూచన చూపడం జరగదు అని వారితో చెప్పాడు. తరువాత ఆయన వారిని విడిచిపెట్టి మళ్లీ పడవ ఎక్కి అవతలి ఒడ్డు చేరుకున్నాడు. శిష్యులు తమతో రొట్టెలు తెచ్చుకోవడం మర్చిపోయారు. వారి దగ్గర పడవలో ఒక రొట్టె తప్ప ఏమీ లేదు. యేసు వారితో పరిసయ్యులకు ఏరోదుకు సంబంధించిన పొంగజేసే పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి అన్నాడు. శిష్యులు, మన దగ్గర రొట్టెలు లేవని అలా అంటున్నాడా అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. అది కనిపెట్టి యేసు, రొట్టెలు లేవనే విషయం ఎందుకు చర్చించుకుంటున్నారు? మీకు ఇంకా అర్థం కాలేదా? మీరు గ్రహించలేదా? మీ బుద్ధి మందగించిందా? మీరు కళ్ళుండి కూడా చూడరా? చెవులుండి కూడా వినరా? మీకు గుర్తులేదా? 5 రొట్టెలు విరిచి 5,000 మందికి నేను పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని పెద్ద గంపలు నింపారు అని అడిగాడు. వారు 12 అని జవాబు చెప్పారు. మరి 7 రొట్టెలు విరిచి 4,000 మందికి పంచినప్పుడు మిగిలిన ముక్కలను ఎన్ని పెద్ద గంపలు నింపారు అని అడిగినప్పుడు వారు 7 అని జవాబు చెప్పారు. ఆయన వారితో, ఇంకా మీకు అర్థం కాలేదా అన్నాడు. యేసు ఆయన శిష్యులు బెత్సయిదుకు వచ్చారు. కొందరు ఒక గుడ్డివాణ్ణి యేసు దగ్గరికి తీసుకువచ్చారు. అతని మీద చెయ్యి ఉంచమని వేడుకున్నారు. యేసు ఆ గుడ్డివాడి చెయ్యి పట్టుకుని ఊరి బయటకు తీసుకువెళ్లాడు. అతని కళ్ళ మీద ఉమ్మివేసి అతని మీద చేతులుంచి, నీకు ఏమైనా కనిపిస్తుందా అన్నాడు. ఆ గుడ్డివాడు పైకి చూస్తూ, మనుషులు నడుస్తున్న చెట్లలాగా కనిపిస్తున్నారు అన్నాడు. అప్పుడు ఆయన మళ్ళీ అతని కళ్ళపై తన చేతులుంచాడు. అప్పుడా మనిషి కళ్ళు తెరుచుకుని బాగుపడి అన్నిటినీ స్పష్టంగా చూడగలిగాడు. యేసు అతనిని పంపివేస్తూ, నీవు ఊరిలోకి వెళ్లవద్దు అని అతనితో చెప్పాడు. యేసు ఆయన శిష్యులతో కలిసి ఫిలిప్పు కైసరియ పట్టణం చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్ళాడు. దారిలో ఆయన, నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు అని తన శిష్యులను అడిగాడు. అందుకు వారు, బాప్తిసం ఇచ్చే యోహానని కొందరు, ఏలియా అని కొందరు, ప్రవక్తల్లో ఒకడు అని కొందరు అంటున్నారు అని చెప్పారు. అయితే మీరు నేనెవరినని అనుకుంటున్నారు అని ఆయన వారిని అడిగాడు. దానికి జవాబుగా పేతురు, నీవు అభిషక్తుడివి అన్నాడు. అప్పుడు ఆయన తన గురించి ఎవ్వరికీ చెప్పవద్దని వారిని హెచ్చరించాడు. ఆ తరువాత యేసు వారితో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. మనిషి కుమారుడు ఎన్నో కష్టాలు భరిస్తాడు. పెద్దలు, ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులచే ఆయన తృణీకారానికి గురై మరణమవుతాడు. ఆయన 3 రోజుల తరువాత సజీవంగా బ్రతికి వస్తాడు. యేసు ఈ విషయం చాలా స్పష్టంగానే చెప్పాడు. అయితే పేతురు ఆయన చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకువెళ్లి ఆయనను మందలించసాగాడు. కాని యేసు వెనక్కి తిరిగి తన శిష్యులను చూసి పేతురుతో, సైతాను, నా వెనక్కి పో, మనుషుల సంగతులపైనే గాని దేవుని సంగతుల మీద నీకు మనసు లేదు అని గద్దించాడు. తరువాత యేసు తన శిష్యులను, ప్రజలను దగ్గరికి పిలిచి వారితో ఇలా అన్నాడు. ఎవరైనా నా వెంట రావాలనుకుంటే తనను తాను కాదనుకుని తన సిలువును మోసుకుంటూ నాతో నడవాలి. ఎందుకంటే తన ప్రాణాన్ని దక్కించుకోవాలని చూసేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, కాని నా కోసం, సువార్త కోసం తన ప్రాణాన్ని కోల్పోయేవాడు దాన్ని దక్కించుకుంటాడు. ఒక మనిషి ప్రపంచమంతా సంపాదించి తన ప్రాణాన్నే పోగొట్టుకుంటే ఆ వ్యక్తికి ఏం లాభం? ఒకడు తన ప్రాణాన్ని తిరిగి పొందడానికి ఏమి ఇవ్వగలడు? వ్యభిచారం, పాపం జరిగించే ఈ తరంలో ఎవరైనా నా గురించి, నా మాటల గురించి సిగ్గుపడితే మనిషి కుమారుడు తన తండ్రి మహిమతో, పవిత్ర దేవదూతలతో కలిసి వచ్చేటప్పుడు ఆ వ్యక్తి విషయంలో సిగ్గుపడతాడు.
మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము. ఆయన వారితో, నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, ఇక్కడ నిలుచున్న వారిలో కొంతమంది దేవుని రాజ్యం శక్తితో రావడం చూస్తారు, దానికంటే ముందు వారు మరణించరు అని అన్నాడు. 6 రోజుల తర్వాత యేసు పేతురు, యాకోబు, యోహానులను తీసుకుని ఏకాంతంగా ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళాడు. అక్కడ వారి ముందు యేసు రూపాంతరం చెందాడు. ఆయన వస్త్రాలు దగదగా మెరవసాగాయి. ప్రపంచంలో ఏ చాకలి ఉతకలేనంత తెల్లగా మారిపోయాయి. అప్పుడు ఏలియా, మోషేలు అక్కడ ప్రత్యక్షమై యేసుతో మాట్లాడటం శిష్యులు చూశారు. పేతురు యేసుతో, రబ్బీ, మనం ఇక్కడే ఉండడం మంచిది. మేము మూడు పాకలు వేస్తాం, ఒకటి నీకు, ఒకటి మోషేకి, ఒకటి ఏలియాకి అన్నాడు. తానేమి అంటున్నాడో అతనికి తెలియలేదు. ఆ శిష్యులంతా తీవ్రమైన భయానికి లోనయ్యారు. అప్పుడు ఒక మేఘం వచ్చి వారిని కప్పివేసింది. ఆ మేఘం నుండి ఒక స్వరం ఇలా వినిపించింది, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాట వినండి. వెంటనే వారు తమ చుట్టూ చూశారు. యేసు తప్ప మరెవ్వరూ వారికి కనిపించలేదు. వారు కొండ దిగి వస్తూ ఉండగా యేసు, మనిషి కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికే వరకు మీరు చూసిన ఈ దృశ్యాన్ని ఎవ్వరికీ చెప్పకండి అని ఆజ్ఞాపించాడు. అందువల్ల వారు ఆ విషయం తమలోనే దాచుకుని చనిపోయి తిరిగి బ్రతకడం గురించి తమలో తాము చర్చించుకున్నారు. అప్పుడు వారు, ఏలియా మొదట రావాలని ధర్మశాస్త్ర పండితులు ఎందుకు అంటున్నారు అని ఆయనను అడిగారు. యేసు జవాబు చెబుతూ, ఏలియా మొదట వచ్చి అన్నిటినీ సరిచేస్తాడన్న మాట నిజమే, కాని మనిషి కుమారుడు అనేక బాధలు అనుభవిస్తాడని, తిరస్కారానికి గురి అవుతాడని లేఖనాల్లో ఎందుకు రాసి ఉంది? నేను మీతో చెప్పేదేమంటే, ఏలియా వచ్చాడు, అతని గురించి రాసి ఉన్న ప్రకారం ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్టు అతనికి చేశారు అన్నాడు. మిగిలిన శిష్యుల దగ్గరికి ఆయన రాగానే వారి చుట్టూ పెద్ద జనసమూహం ఉండడం, కొందరు ధర్మశాస్త్ర పండితులు వారితో వాదిస్తుండడం చూశాడు. ఆ ప్రజలు యేసును చూసిన వెంటనే ఆశ్చర్యానందానికి లోనయ్యారు. వారంతా ఆయన దగ్గరికి పరిగెత్తి వచ్చి ఆయనకు నమస్కరించారు. యేసు, దేనిని గురించి వారితో వాదిస్తున్నారు అని వారిని అడిగాడు. ఆ ప్రజల్లో ఒకడు ఆయనతో, బోధకుడా, దయ్యం పట్టి మోగవాడైన నా కుమారుణ్ణి మీ దగ్గరికి తీసుకువచ్చాను. ఆ దయ్యం వాడి మీదకి వచ్చినప్పుడెల్లా అతన్ని కింద పడేస్తుంది, అతని నోటి వెంట నొరగ కారుతుంది, పళ్ళు కొరుకుతాడు, శరీరమంతా బిగిసిపోతుంది. ఈ దయ్యాన్ని వదిలించమని మీ శిష్యులను అడిగాను, కాని వారు చెయ్యలేకపోయారు అన్నాడు. అందుకు యేసు, విశ్వాసం లేని తరమా, నేనెంతకాలం మీతో ఉంటాను? ఎంతకాలం మిమ్మల్ని భరించాలి? ఆ పిల్లవాడిని నా దగ్గరికి తీసుకుని రండి అన్నాడు. వారు తీసుకువచ్చారు. ఆ దయ్యం యేసును చూసిన వెంటనే ఆ పిల్లవాడిని విలవిలా లాడించింది. వాడు నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటూ నురగ కక్కుతున్నాడు. యేసు వాడి తండ్రితో, ఇతనికి ఇది ఎంతకాలం నుండి ఉంది అని అడిగాడు. ఆ తండ్రి, వాడి బాల్యము నుండి ఈ దయ్యం అతన్ని చంపాలని ఎన్నోసార్లు నిప్పులో నీళ్లల్లో పడేసింది, నీవేమైనా చేయగలిగితే కనికరించి సహాయం చెయ్యి అని వేడుకున్నాడు. యేసు అతనితో, నీవు నమ్మగలిగితే నమ్మిన వ్యక్తికి అన్నీ సాధ్యమే అన్నాడు. వెంటనే ఆ పిల్లవాడి తండ్రి, నేను నమ్ముతున్నాను, నాలో అపనమ్మకం లేకుండా సహాయం చెయ్యి అన్నాడు. యేసు జనసమూహం తన దగ్గరికి పరిగెత్తుకుంటూ రావడం చూసి ఆ దయ్యాన్ని గద్దించి, మోగా చెవిటి దయ్యమా, ఇతనిలో నుండి బయటకు రా, ఇంకెప్పుడూ ఇతనిలో ప్రవేశించవద్దని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు. ఆ దయ్యం పెద్ద కేకలు పెట్టి ఆ పిల్లవాణ్ణి విలవిలా లాడించి అతనిలో నుండి బయటికి వచ్చింది. ఆ పిల్లవాడు శవంలా పడి ఉండడం వల్ల చాలా మంది అతడు చనిపోయాడనుకున్నారు. కాని యేసు అతని చెయ్యి పట్టుకుని లేవనెత్తాడు. ఆ పిల్లవాడి లేచి నిలబడ్డాడు. యేసు ఇంట్లోకి వచ్చిన తరువాత ఇతరులెవ్వరూ లేనప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, ఆ దయ్యాన్ని మేమెందుకు వెళ్లగొట్టలేకపోయాం అని అడిగారు. ఆయన వారితో, ఈ రకమైన దయ్యాన్ని ప్రార్థన వల్ల మాత్రమే వెళ్లగొట్టగలం అని జవాబు చెప్పాడు. వారు అక్కడ నుండి బయలుదేరి గలిలయా ప్రాంతం మీదుగా దాటిపోయారు. ఆ సంగతి ఎవరికీ తెలియకూడదని యేసు ఆశించాడు. ఆయన వాళ్లతో, మనిషి కుమారుని శత్రువుల చేతికి అప్పగిస్తారు, వారు ఆయనను చంపుతారు, మూడు రోజుల తరువాత ఆయన తిరిగి బతికి వస్తాడు అని అన్నాడు. కాని యేసు చెప్పింది శిష్యులు గ్రహించలేదు. దాని గురించి యేసును అడగడానికి వారు భయపడ్డారు. వారు కపెర్నహోము చేరారు. అందరూ ఇంట్లో చేరాక యేసు వారితో, దారిలో మీరు దేని గురించి చర్చించుకుంటున్నారు అని అడిగాడు. అందరూ మౌనంగా ఉండిపోయారు, ఎందుకంటే దారిలో వారు తమలో ఎవరు గొప్ప అని వాదించుకున్నారు. యేసు కూర్చుని 12 మందిని పిలిచి, మీలో ఎవడైనా ముఖ్యుడిగా ఉండాలంటే అతడు అందరికన్నా చివరివాడై అందరికీ సేవకుడై ఉండాలి అని వారితో అన్నాడు. అప్పుడాయన ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్య నిలబెట్టాడు. ఆ బిడ్డను ఎత్తుకుని ఇలా అన్నాడు, నా పేరిట ఇలాంటి చిన్నవారిలో ఒకరిని ఎవరైనా స్వీకరిస్తే నన్ను స్వీకరించినట్లే, నన్ను స్వీకరించేవారు నన్ను కాదు నన్ను పంపిన ఆయనను కూడా స్వీకరిస్తున్నారు. యోహాను ఆయనతో, బోధక, ఒకడు నే పేరట దయ్యాలను వెళ్లగొట్టడం చూశాం, అతడు మనవాడు కాదు, అందువల్ల అతన్ని అడ్డగించాం అన్నాడు. అయితే యేసు అతనిని, ఆపకండి, నా పేరట అద్భుతం చేసేవాడెవడు నా గురించి అంత తేలికగా చెడు మాట్లాడలేడు. మనకు వ్యతిరేకంగా లేనివాడు మన పక్షంగా ఉన్నవాడే. మీతో ఖచ్చితంగా చెప్పేదేమంటే, మీరు క్రీస్తుకు చెందినవారని గుర్తించి నా పేరట ఒక గిన్నెడు నీళ్లు ఎవరైనా మీకు తాగడానికి ఇస్తే అతడు తప్పక దాని ఫలం పొందుతాడు. కానీ నన్ను నమ్ముకున్న ఇలాంటి ఒక చిన్న బిడ్డకి ఎవరైనా అడ్డుబండగా ఉంటే అతని మెడకు పెద్ద తిరగలరాయి కట్టి అతన్ని సముద్రంలో పడవేయడం అతనికి మేలు. మీరు పాపం చేయడానికి మీ చెయ్యి కారణమైతే దాన్ని నరికివేయండి. రెండు చేతులుండి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవడం కంటే ఒక చెయ్యి లేకుండా నిత్య జీవంలో ప్రవేశించడం మీకు మేలు. ఒకవేళ మీరు పాపం చేయడానికి మీ కాలు కారణమైతే దాన్ని నరికివేయండి. రెండు కాళ్ళు ఉండి నరకములో ఆరని అగ్నిలోకి పోవడం కంటే ఒక కాలు లేకుండా నిత్య జీవంలో ప్రవేశించడం మీకు మేలు. అలాగే మీరు పాపం చేయడానికి మీ కన్ను కారణమైతే దాన్ని పీకి పారవేయండి. రెండు కళ్ళు ఉండి నరకములో పడడం కంటే ఒకే కన్నుతో దేవుని రాజ్యంలో ప్రవేశించడం మీకు మేలు. నరకంలో వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రతి ఒక్కరూ మంటల మూలంగా ఉప్పు సారం పొందుతారు. ఉప్పు మంచిదే, కాని దానిలో ఉన్న ఉప్పదనం పోతే ఆ స్వభావం తిరిగి ఎలా వస్తుంది? మీలో ఉప్పదనం కలిగి ఉండండి, ఒకరితో ఒకరు సామరస్యంగా ఉండండి అని చెప్పాడు.